prima nati quando una ragione. Narayana, 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 Om Namo Narayanaya. Om Namo Narayanaya, Narayana, Narayana, Om Namo Narayanaya. Om Namo Bhagavate Vasudevaya. Vasudeva, Vasudeva, Vasudeva. Achyuta, Ananta, Govinda. Govinda, Govinda. ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ, ఓం నమో భగవతే శ్రీ రమణాయ, ఓం నమో భగవతే రుద్రాయ. శివాయ నమ, శివాయ నమ, ఓం నమ శివాయ. ప్రియమైన ఆత్మబంధువులారా, ఈరోజు మనం చించినాడ గ్రామం వచ్చాం. చించినాడ గ్రామం రాగానే మనకి జ్ఞాపకం వచ్చేది ఈ నీడని మనకు కలగజేసినటువంటి నరసింహరాజు, స్వర్గీయ నరసింహరాజు గారు. అసలు మనకు సంకల్పంలో సత్యం ఉంటే ఏదో టైంలో అది నెరవేరు. సత్య సంకల్పం ఏదో టైంలో అది నెరవేరు. అలాగే నరసింహరాజు గారి చివరి రోజులు గీతా భవనం కట్టారు. ఆయన బంధువులు ఇంటికి ఒకసారి గుమ్మలూరు వెళితే ఆయన 20వ సంవత్సరంలో, అప్పుడు బహుశా ఆయనకి పెళ్లి కూడా అయ్యి ఉండదు. ఆ బంధువుల ఇంటికి కూడా చిన్న భగవద్గీత కనపడదు. మీరు కావలసింటి ఇంటికి పట్టుకెళ్ళి చదువుకోండి అన్నారు వారు గుమ్మలూరులో. ఆ పుస్తకం ఇంటికి తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఆ భగవద్గీత చదువుకుంటూ కృష్ణుని ప్రేమిస్తూ, మీలో ఎవరినైనా నన్ను ప్రేమించండి అని అడుగుతా అనుకోండి, మీరు ప్రేమించరు. ఏం నీళ్ళు ప్రేమ లేదు కాబట్టి. మనం ఎవరినైనా ప్రేమించాలంటే మనలో ప్రేమ ఉంటే ఎవరినైనా ప్రేమిస్తాం, మనలో లేని దానికి ఏం ప్రేమిస్తాం? మన దగ్గర 4 అరటిపళ్ళు ఉంటే ఇతరులకు ఏమైనా 2 అరటిపళ్ళు ఇవ్వగలం. ప్రేమించడం అనేది చిన్న విషయం కాదు. ఎక్కడ కాముడు ఉంటే అక్కడ సంసారం ఉంటుంది, ఎక్కడ రాముడు ఉంటే అక్కడ మోక్షం వస్తుంది. కాముడు ఉన్న చోట సంసారం, రాముడు ఉన్న చోట మోక్షం. కాముడు ఉన్న చోట అజ్ఞానం, రాముడు ఉన్న చోట జ్ఞానం. మనం ఎవరిని, మీరు అందరూ నన్ను ప్రేమించిందంటే ఎవరు ప్రేమిస్తారు, ఎవరు ప్రేమించరు? లేనప్పుడు ఏం ప్రేమిస్తాం? ఆ భగవద్గీత పుస్తకం తెచ్చుకుని భగవద్గీత చదువుకోవటం, కృష్ణుని ప్రేమించటం. ఆయన పని ఆయన పెద్ద సంసారం కాదు, చిన్న సంసారే. ఆయన కష్టపడి అభివృద్ధిలోకి వచ్చిన మనిషి. అయితే ఆయన అంతలేని ఇటుకలు తీసుకుని కష్టపడి ఈ గీతా భవనం కట్టుకున్నారు. అప్పటి నుంచి ఆయన చదువుకో, ఆయన అది చదువుతూ భగవద్గీత చదువుకుంటూ కృష్ణుని ప్రేమిస్తూ, ఎంతోకొంత ప్రేమ ఉంది కాబట్టి కృష్ణుని ప్రేమించాడు. మీరందరూ భగవంతుని ప్రేమించాలంటే మీరు ప్రేమించలేదంటే మీరు అది ఉంటే కదా, ఉంటే అక్కడ లేని దానికి మీరేం చేస్తారు, లేని దానికి మీరేం చేస్తారు? మీది తప్పు కాదు, అది లేదు కదా మీకు. అది ఆయన అలా ఎంతో కొంత కృష్ణుని ప్రేమించుకుంటూ వచ్చి ఆయన సామాన్య సంసారం. ఆయనకు కూతురు కొడుకు ఉన్నారు, ఏదో వాళ్ళని పోషించుకుంటూ ఏదో ఒక చిన్న మిల్లు ఒకటి కట్టుకున్నారు. కానీ ఆయన సంసార బాధ్యతలు ఉన్నా లోపల మనం భగవద్గీత గీత కృష్ణుడికి భవనం కట్టాలి, గీత భవనం భగవద్గీత గీత భవనం కట్టాలి అని ఇప్పుడు ఎప్పుడో నుంచి ఉండిపోయింది. 40 సంవత్సరాల నుంచి ఆ సంకల్పం ఆయనలో ఉండిపోయాం. అయితే చిన్న సంసారం, ఓ పక్కనేమో బాధ్యత ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబ బాధ్యత. తర్వాత ఆయన ఏదో కొంత సంపాదించుకున్నారు, కష్టజీవి సంపాదించుకుని ఆ కూతురికి పెళ్లి చేశారు. కొడుక్కి ఆయనకి ఇచ్చేది కొడుక్కి ఇచ్చేశారు. ఈయనేదో పుచ్చుకున్నారు చాలా తక్కువ. అప్పుడు ఆ సంసార బాధ్యతను నిర్వర్తించేశాక అప్పటి నుంచి 10 లక్షల రూపాయలు 100 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు నెరవేసుకోవడం ప్రారంభించారు. ఎందుకు ఈ గీతా భవనం కట్టాను? ఆయన చెప్పేవారు, ఈ గీతా భవనం కట్టేటప్పుడు నాకెవరో చందాలు ఇవ్వద్దు, నా కష్టాలు నేను కట్టుకుంటాను, నేను చనిపోయిన తర్వాత మీరు దేవుడికి వస్తువులు చేయించుకోండి, ఆ గీతా భవనం మెయింటైన్ చేసుకోండి, అర్చకులు ఉంటే అర్చకులకి ఏదైనా జీతాలు ఇవ్వండి, నేను బతికున్నంత కాలం నేను చూసుకుంటాను, నేను చనిపోయాక మట్టికి ఈ గీతా భవనాన్ని పోషించుకోండి అని చెప్పేవారు ఎవరు. ఇంత పెద్ద పెద్ద గోడ కట్టారు, ఈ భవనం కట్టారు, ఇటుకలు కూడా ఆయన చేతితో తీసుకున్నారు. ఆయన ఉన్న సంవత్సరం పెద్ద ఉన్న సంవత్సరం కాదు, సామాన్య సంవత్సరంలో రూపాయి రూపాయి జాగ్రత్త పెట్టి కట్టుకున్నట్టు ప్రతి ఇటుకలోనే ఆయన శ్రమ. అమ్ముకోవడానికి కాదు కదా ఇటుకలు, భవనం కట్టడానికి కొన్ని పెద్ద ఇటుకలే కట్టేవారు చేసేవారు. అయితే దీని సంకల్పం ఏంటి, గీతాభవన్ లో మధ్యలో సంసారం ఉన్నా, ఆయన శరీరం మటుకి సంసారంలో ఉన్నా, ఆయన మనస్సు సంసారం ఉన్నా, హృదయంలో ఆ కృష్ణుడు ఆయన నిడిచిపెట్టలేదు. మనస్సు ఏముందండి, మన మనస్సు మనం చూసే ప్రపంచం అంత నిజం, మన మనస్సు కూడా అంతే నిజం. మన మనస్సు ఎంత నిజమో మనం చనిపోవటం కూడా అంతే నిజం. మళ్ళీ చనిపోయి ఇంకో చోట మనం పుట్టడం కూడా మన మనస్సు ఎంత నిజమో ఆ పుట్టడం కూడా అంతే నిజం. పారమార్థికంగా చైతన్య కోణంలోని చూస్తే, ఉన్న వస్తువు ఉన్న దాంట్లో చూస్తే ఇవన్నీ నూటికి నూరి పాళ్ళు అసత్యాలు. పైగా భగవంతుడు కృష్ణుడు మాట చెప్పాడు, నా మాయను ఎవరూ జయించలేరు. చెప్పిన వాడు నారాయణుడు అనుకుంటే దేవుడు కాదు, సహజంగా దేవుడు. నా మాయనే మాయ మీది కాదు, నాది మాయా మీది కాదు. మీ మాయ మీదైతే మీ తెలివిచేటను బట్టి మీరు జయించు, సరే మీది కాదు కదా నాది, మీరెలా జయిస్తారన్నాడు. మీదనుకున్న మాయ మీ తెలివితేటను బట్టి మీరు జయించవచ్చు, మీరు సాధన చేసుకుని జయించవచ్చు, అది నాది. నా మాయని మీరు ఎలా జయిస్తారు, ఎవరు జయించలేరని చెప్పండి. వివేకానంద అన్నాడు, తపస్సు చేసి తపస్సు చేసి ఒక విషయం నేను తెలుసుకున్నాను, నిజం బయట ఈ బొమ్మల మాట ఎలా ఉన్నా హృదయంలో ఉన్న దేవుడు మటుకు నిజమని చెప్పాడు. మా బొమ్మలే ఉంది, మన డబ్బు డబ్బు పెట్టుకుని డబ్బు పెడితే ఓ భవనం కట్టేయచ్చు, అందులో 4 బస్తాల సిమెంట్ ఇచ్చు, బొమ్మ పెట్టకు పెట్టేయచ్చు, మనం పూజ చేసుకోవచ్చు, ఇవన్నీ మామూలుగా మనస్సు కల్పించినాయి. కానీ హృదయంలో ఉన్న దేవుడి మటుకి తీవ్రమైన తపస్సు చేసి అంతర్యాముగా ఉన్న దేవుడి మటుకి నూటికి నిలపాలి నిజమని చెప్పండి. తపస్సు చేసి చదువుకుని చెప్పటం లేదు, తపస్సు చేసి చెప్తున్నారని చెప్పు. అంచేత ప్రతి జీవుడికి అంతర్యాముగా ఉన్నవాడు దేవుడే, ప్రతి జీవుడికి అంతర్యామగా ఉన్నాడు దేవుడే. అంటే జీవుడికి మనం ఎంతో కొంత సేవ చేయగలిగితే దేవుడికి అందుతుంది, లోపల ఉన్నాడు ఆయనే కాబట్టి. తపస్సు చేసి నేను తెలుసుకున్నాను, నా నాయన ఎవరు జయించలేరు, అంటే నాది కాబట్టి. మరి ఎవరు జయిస్తారు, ఆయన దయను పొందినవాడికి ఆయన అనుగ్రహాన్ని పొందినవాడు కూడా చేయించలేడు. మాయతోడు చెప్తాడు వీరికి దారి ఇవ్వండి, వాడికి కానీ దారి ఇవ్వండి. మీ పెంపుడు గొక్క మీరు చెప్పినట్టు ఉంటుంది, కానీ నేను చెప్పినట్టు ఏమో. మీరు కుక్కను పెంచుకుంటున్నారనుకోండి, అది మీరు చెప్పినట్టు ఉంటుంది, మేము చెప్తే ఉండదు. అందుకే కుక్కలు ఉన్న వాళ్ళందరూ కుక్కలు ఉన్నా మా ఇంటికంటే జాగ్రత్తగా కాస్తారు, చాలా ప్రమాదం, ఒకసారి పీకి పట్టుకుని నొక్కేస్తాయి. బిజియర్ ఆఫ్ డాగ్స్ అని కుక్కలు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ కుక్కలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండడం రాసుకుంటారు, అది పీకి పట్టుకుని అందరిని కలిసేస్తుంది. ఆ యజమాని వచ్చి తప్పుకోమంటే తప్పుతుంది. అరే ఈ మా ఎవరిది, భగవంతుడు ఆయన దారి ఇమ్మంటే ఇస్తుంది, లేదు దారి ఇవ్వదు. మనం ఎంత సాధన చేసినా దారి ఇవ్వదు. అంటే లోపల అంతర్యాముగా ఉన్నవాడు దయ సంపాదించాలి, అంతకు యమగా ఉన్నాడు. దయ సంపాదించాలంటే ఆయన అనుగ్రహం కలగకుండా మనకు మాయ దారి ఇవ్వదు. మాయ దారి ఇవ్వకపోతే తరించలేము. అంటే ఈశ్వరుడి స్వరూపాన్ని మనం పొందలేము. మనకు నిజంగా మనోనిగ్రహం ఈశ్వరు పట్ల భక్తి లేకపోతే, ప్రేమ లేకపోతే మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం ఉన్నా తరించలేము. మాయలోంచి బయటకు వేళ అంటే సత్య సంకల్పం ఎవరిది? సత్య నరసింహరావు గారి సత్య సంకల్పం అలా కృష్ణుని ప్రేమిస్తూ ప్రేమించి నేర్చుకుని ఆయన ప్రేమ, కృష్ణుడి పట్ల అనుకున్న ప్రేమ ఈ భవనం రూపంగా తెలిసింది. అంటే కాకరకాయ కౌలు చెప్పి ఊరుకోలేదు ఆయన. ఆయన ఆయన ప్రేమని ఒక రూపంలో చూపించారు మనకు. కాలక్షేపం చెప్పి కౌరులు చాలా సామాన్య సంస్థ. అలాగే ఒక రూపంలో ఇదంతా ఈ స్థలం అంతా ఆయన గోళ్ళ కట్టించి భవనం కట్టించి ఆ బ్రాహ్మలు ఇబ్బంది పడకూడదని, ఎప్పుడైతే కొడుక్కి పంచిపెట్టేశారో కూతురికి పెళ్లి చేశారో ఇంక సంసారం మర్చిపోయారు. ఎవరైనా మనవలు వస్తే ప్రేమగా మాట్లాడేవారు. ఇంకా ఈ జాస్తులను ఉన్నారు. ఇదే మన డ్యూటీ అయిపోయింది. ఇంకా తర్వాత వాళ్ళు బాగుపడటం బాగుపడ వాళ్ళ చేతిలో ఉందని. ఇది ప్రేమ యాక్షన్, లవ్ ఇన్ యాక్షన్, డివోషన్ ఇన్ యాక్షన్. అది మనకి కార్యరూపంలో నరసింహరావు గారు చూపించారు. ఈ గీతాభవనం కట్టడానికైనా చాలా గీతాభవనాలు వెస్ట్ గోదావరిలో ఈస్ట్ గోదావరిలో చాలా గీతాభవనాలు చూసి వచ్చారు ఎలా కడదామని అంటారు. సరే మొత్తం మీద మన అందరికీ దీన్ని కూడా కలగజేశారు. ఆయన దృష్టిలో పెట్టుకుంటే చించినాళ్ళలో సభలు ఎక్కువ పెట్టాలి మనం. ఆయనకి పెద్ద చేతి నుండి డబ్బుంది కట్టడం కాదు, కష్టపడి కట్టడం. అంటే యూరోపంలో ఈ భక్తులందరూ చించినాడు భక్తులు, ఇతర నుంచి ఎవరు వచ్చినా ఈ భక్తులందరూ ఈ ఆవరణని ఈ భవనాన్ని తర్వాత బ్రాహ్మణులకు కూడా ఇబ్బంది లేకుండా క్వార్టర్స్ కట్టించారు. క్వార్టర్స్ కూడా కట్టించి ఎంత వడ్డించిన విస్తరేసి అన్ని వడ్డించి మీరు భోజించేయండి అని వెళ్ళిపోయారు. అది నరసింహ వడ్డించిన విస్తరలాగా అన్ని చేసి అన్ని అక్కడ పెట్టి ఆయన వెళ్ళిపోయారు నరసింహ. ఆయన చేతి మన డ్యూటీ ఏంటంటే ఆయన చేసిన మంచి పనికి మనం ఆయన జ్ఞాపకం పెట్టుకోవాలి. నరసింహరావుని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరో బిర్లా గారు టాటా గారు కట్టారంటే ఏ విశేషం కాదు, ఆయన కట్టడం విశేషం. అంచేది మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే నాకు చైతన్యుడు అంటే కృష్ణుడన్నా చైతన్యుడన్నా బాగా ఇష్టం. ఇప్పుడు చైతన్యుడు విగ్రహం చూస్తే చైతన్యుడు కొవ్వూరు కూడా వచ్చాడు. అప్పుడు కొవ్వూరు ఆ రోజుల్లో ఒరిస్సేవాడు పరిపాలించేవారు. అప్పుడు వాళ్ళ తరఫున ఒక మంత్రి ఉండేవారు అక్కడ కొవ్వూరులో. ఆ కొవ్వూరులో గౌడీ మఠం ఉంది. ఆయన అక్కడ ఇప్పుడు కూడా ఆ మంత్రి గారు ఆహ్వానించి చైతన్యుడు కూర్చుని ఎక్కడైతే మాట్లాడుకున్నారో అక్కడే గౌడీ మఠం కట్టారు. గోదావరి దగ్గరగా వస్తుంది కొవ్వూరులో. ఎప్పుడో 400 సంవత్సరాలు 400 సంవత్సరాల పూర్వం కాదు. అదే అక్కడ నుంచి తర్వాత 1937లోనో 1936లోనో గౌడీ మఠం కట్టారు. ఇది లక్ష్మీనారాయణ వైష్ మన లక్ష్మీనారాయణ పూజించే వాళ్ళందరూ వైకంఠం అంటారు. ఆ గౌడ కృష్ణ చైతన్య వాళ్ళు ఆ కృష్ణ చైతన్యని ఆ సాంప్రదాయం పూజించే వాళ్ళందరూ వాళ్ళు గోలోకం అంటారు. వాళ్ళు ఏంటి అది గోలోకము అంటారు. లక్ష్మీనారాయణలన్నా రాధాకృష్ణులన్నా ఒకటే. లక్ష్మీనారాయణలన్నా రాధాకృష్ణులన్నా ఒకటే. అది గోలోకం అంటారు. రాధాకృష్ణుని ఆరాధిస్తారు వాళ్ళు. రాధాకృష్ణుని ఆరాధిస్తారు అంటే కృష్ణుణ్ణి రాధ కృష్ణుని ఏ విధంగా అయితే రాధ ప్రేమించిందో, కృష్ణుని ఏ విధంగా అయితే తన మనస్సుని రాధ కృష్ణుడు రాధ ఏ విధంగా అయితే తన మనస్సును కృష్ణుడికి అంకితం ఎలా చేసిందో అలా మనం చేస్తే కృష్ణుని పొందుతామని చెప్పడం కోసం రాధాకృష్ణ రాధను కూడా ఆరాధిస్తారు. సరసరిగా మన ప్రాంతంలో కృష్ణాష్టమి చేస్తాం కానీ మనం రాధాష్టమి చెయ్యం. ఉత్తరప్రదేశ్లో కృష్ణాష్టమి ఎంత గౌరవంగా చేస్తారో రాధాష్టమిని కూడా అంత గౌరవంగా చేస్తారు. అంటే భగవంతుని ఎంత గౌరవిస్తారో భక్తుని కూడా అంతే గౌరవించాలని ఆ సాంప్రదాయం. భగవంతుని ఎంత ఎంత మనం గౌరవిస్తామో భక్తుని కూడా అంత గౌరవించాలి, అంత గౌరవించాలి. అంటే భక్తి లేకుండా తరించగలను, భక్తి లేకుండా తరించగలను. మనం చేసే పని వల్ల మనకు భక్తి రావాలి. మనం చేసే పని వల్ల మన మాట సౌమ్యంగా ఉండాలి, మన ఆలోచన సౌమ్యంగా ఉండాలి, మనం చేసే పని సౌమ్యంగా ఉండాలి. మీరు ఎవరు ఏ దేవుణ్ణి ఆరాధించినా ఏ మతంలో ఉన్నా ప్రకృతిని దాటకుండా ఆత్మజ్ఞానం కలగదు. ప్రకృతి గుణ, ప్రకృతి అంటే ఈ మూడు గుణాలను. ప్రకృతి అంటే ఏంటి? గాలి, నిప్పు, నీరు, కేవలం అది కాదు, మూడు గుణాలు. ఏది? రజోగుణం, తమోగుణం, సత్వగుణం. ఆ మూడు గుణాలు దాటాలి. తల ఉంచుకుని తిరిగేవాడు దేవుడు అవుతాడు, తల ఎత్తుకుని తిరిగేవాడు జీవుడు అవుతాడు. తల ఎత్తుకుని తిరిగేవాడు జీవుడిగానే ఉంటాడు, తల ఉంచుకుని తిరిగేవాడు దేవుడు అవుతాడు. ఈ సమాజం ఎటువంటిదంటే సమాజంలో ఎప్పుడు ద్వంద్వాలు ఉంటాయి. ఇంకో 400 ఇంకో 1000 సంవత్సరాల తర్వాత కూడా ద్వంద్వాలు, ఇష్టాలు ఉంటాయి, అయిష్టాలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, రాగద్వేషాలు ఉంటాయి, కామక్రోధాలు ఉంటాయి. అది సమాజం కుక్కతో ఒక వంకర ఎలా సాగదం, అలాగే ప్రకృతిలో అన్నీ ఉంటాయి. ప్రకృతిలో అన్నీ ఉంటాయి. మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు. మీకు అర్థమవుతుంది, మనతో స్నేహంగా ఉండేవాళ్ళు ఉంటారు, మనతో విరోధంగా ఉండేవాళ్ళు ఉంటారు. అది ఏంటి ఇలా ఉన్నారనుకోకూడదు, సహజం. మనం నేర్చుకోవాలి. లోకం మనం ఉద్రేకపరచడానికి ప్రయత్నం చేస్తాం అనుకుని ఉద్రేకపడకూడదు. మనం ఇతరులను ఉద్రేకపరచకూడదు. మనలే ప్రపంచం ఉద్రేకపరచడానికి ప్రయత్నం చేస్తుందనుకోండి, ఉద్రేకపడకూడదు. మనం ఇతరులని ఉద్రేకపరచకూడదు. ఎవరిని చూసి మనకు భయపడాల్సిన పని లేదు, భయపడకూడదు. మనం ఇతరులను భయపెట్టకూడదు. భక్తుల లక్షణాలు, ఇది ముఖ్యమైన లక్షణాన్ని 12 అధ్యాయాల్లో భగవంతుడు చెప్పాడు. సమాజం మంచిది కాదు, మంచి ఉంటుంది చెడ్డ, చెడ్డ మంచి లేకుండా ఎప్పుడూ సమాజం ఉండదు. ఒక కాలంలో మంచి ఎక్కువ ఉంటుంది, ఒక కాలంలో మంచి ఎక్కువ ఉంటుంది, చెడ్డ తక్కువ ఉంటుంది. ఇంకో కాలంలో చెడ్డ ఎక్కువ ఉంటుంది, మంచి తక్కువ ఉంటుంది. అది సహజం. ద్వంద్వాల ప్రపంచం అంతా ద్వంద్వాలతో కూడుకుని ఉంటుంది. ఆ ద్వంద్వాలతో కూడుకుని ఉంటుంది. మనం అందులో కలిసిపోతే ఏమి లేదు. ఆ ద్వంద్వాలతోటి, ఆ ద్వంద్వాలలోంచి బయటికి రావనుకోండి, ఎన్ని కోటి జన్మల స్థిరం ఇది. రమణ మహర్షి గారు చెప్పారు, మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోరనుకోండి, మీ మనస్సు హృదయాభిముఖంగా ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో దానికి అభిముఖంగా మీ మనస్సు ప్రయాణం చేయటం లేదనుకోండి, మీరు కోటి మంచి పనులు చేసినా మీకు ఆత్మజ్ఞానం రాదన్నారు. ఇప్పుడు నాకు తలకాయ పోటుగా ఉందనుకోండి, సత్తరో కట్టిస్తే తలకాయ పోటు పోదు. వైద్యం చేయించుకోవాలి, తలకాయ పోటు ఇంటికి వస్తుందో తెలుసుకోవాలి, దానికి తగిన మందులు వాడాలి. మందులు వాడితే అప్పుడు తలకాయ పోటు పోతుంది. అది తలకాయ పోటు పోవడానికి ఇక్కడ ఏదో గోడ కట్టిస్తే పోదు, నుయ్యి చదివిస్తే పోదు. దానివల్ల పుణ్యం వస్తుంది, మంచిది. అసలు మీరు చేయవలసింది ఏంటంటే, మనకు అజ్ఞానం ఉంది, లోపల ఈశ్వరుడు ఉన్నా, లోపల ఈశ్వరుడు ఉన్నా ఉన్నాడు. నేను చాలా సంవత్సరాలు తపస్సు చేసి తెలుసుకున్నానని చెప్పాడు వివేకానంద, ఉన్నాడు. అయితే ఉన్నా మనకు ఎందుకు గోచరం కావటం లేదంటే, మన అంతఃకరణలో దోషాలు ఉన్నాయి. లోపల ఉంది అంతఃకరణ, ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని అన్నింటికీ ఒక పేరు పెట్టారు, అంతఃకరణం. ఏంటి దానికి? అంతఃకరణం. అంతఃకరణలో రాగద్వేషాలు ఉన్నప్పుడు అంతఃకరణ ఆ లోపల ఈశ్వరుడు మనకు గోచరం కాడు ఉండను. ఇప్పుడు సూర్యుడు ఉన్నా మేఘాలు ఎక్కువ ఉంటే, సూర్యుడు ఎక్కువ ఉన్నా మేఘాలు ఎక్కువ ఉంటే కనపడ్డు, ఉన్నా కనపడ్డు. గాంధీ గారు మాట చెప్పారు, వాళ్ళ అమ్మగారు సూర్యుడు చూడకుండా భోంచేరట, మరి వర్షాకాలం సూర్యుడు కనపడ్డు. సూర్యుడు కనపడపోతే ఎండెక్కిపోతాను, గాంధీ గారు వాళ్ళ అమ్మ దగ్గర అబద్ధాలు చెప్పారు, అక్కడ కనిపిస్తున్నాడు ఇక్కడ కనిపిస్తున్నాడు, ఇంక సరిగ్గా చూడటాలి అదనమాట. అంటే వాడు అనేది చెప్పిన ఇప్పటి నుంచి అబద్ధాలు చెప్పడం నేర్చుకోవద్దని చెప్పింది అక్కడ. నువ్వు డబ్బు సంపాదించకపోయినా నీకు చదువు లేకపోయినా అబద్ధాలు నేర్చుకోవద్దని చెప్పు. అంటే అప్పుడు నీరసం వస్తుంది అన్ని ఎక్కిపోతానని అది అక్కడ కనిపించినాడు ఇక్కడ కనిపించినాడు కనిపించాడు నువ్వు తినేయచ్చు అన్నావు నీకు సరిగ్గా అంటలేదు అందుకు అంతేది నువ్వు సూర్యుడు కనిపిస్తున్నాడు సరిగ్గా కనపడలేదు నువ్వు అన్నం తినేయచ్చు అని చెప్పాడు. నువ్వు డబ్బు సంపాదించకపోయినా నీకు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవద్దని చెప్పొద్ద. అంటే కొంతమంది అది ఒక నిష్ఠ ఆ సూర్య భగవానుడు కనిపిస్తే వాడికి నమస్కారం పెట్టుకొని కొంతమంది భోజనాలు ఆయన నారాయణుడే సూర్య నారాయణుడు ఆయన మన కళ్ళకు కనిపించే దేవుడు ఆయన మనకి దేవుడు ఉన్నాడు లేదు హృదయంలోనే దేవుడు మనకు కనిపించకపోయినా మన కళ్ళకు కనిపించే దేవుడు సూర్యనారాయణుడు అని చెప్పి మనకు అందరూ కూడా ఆయనకి కొంతమంది నమస్కారం పెట్టుకునే భోజనం చేస్తారు సూర్య ఉదయం ఆయన ఉదయించిన వెంటనే ఆయన నమస్కారం పెట్టుకుంటారు. ఆవిడ గాంధీ గారి తల్లికి ఒంటి గంట అయినా దేవుడికి అది సూర్యుడు కనిపించి అప్పటి వరకు భోజనం చేయకుండా ఉండి అదో అది ఒక నియమం పెట్టుకుంది ఆవిడ. ఆవిడ నువ్వు అబద్ధాలు చెబుతున్నావు నువ్వు అబద్ధాలు చెప్పి నువ్వు అబద్ధాలు చెబుతున్నావు దోషం నీది కాదు నాదే నాలో దోషంలో ఉంది కాబట్టి నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నీది కాదు నాదే అనేది అంటున్నావు అది అన్నీ ఇంకా అది చెప్తున్నావు. అంచేది మనకి ఈ లోకంలో మీరు మనకి మన అంతఃకరణలో ఉన్న మనకి ప్రపంచం కూడా కొంత దుఃఖం తీసుకొస్తుంది. తర్వాత ప్రకృతి గాలివానలు భూకంపాలు ఇటువంటి కొన్ని ఎక్కువ అధిక వర్షాలు ఇటువంటి కొన్ని దుఃఖం తీసుకొస్తాడు. తర్వాత ఇంట్లో పేచీలు వల్ల కొంత సమాజపరంగా పేచీలు వల్ల దుఃఖం వస్తుంది. ఇంట్లో పేచీలు ఇంట్లో మనుషులు కూడా ఇదే భగవాన్ చెప్పారు ఇంట్లో మనుషులందరూ మీ వాళ్ళు అంటారు మీ వాళ్ళు కదా వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మీ వాళ్ళు అనుకుంటున్నాం. మన ఇంట్లో వాళ్ళందరినీ మనం ఏమనుకుంటాం మన వాళ్ళు వాళ్ళు నీ వాళ్ళు కాదు వాళ్ళ ఇంట్లో నీ ఇంట్లో ఉన్నారు కాబట్టి నీ వాళ్ళు అనుకుంటున్నావు కానీ నీ వాళ్ళు కాదు వాళ్ళు వాడు నువ్వు కాదు నువ్వు వాళ్ళు వాడు కాదు. అయితే 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి ఒక ఇంట్లో ఉంటున్నాం కాబట్టి వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు అంటారు. వాళ్ళు నీ ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు నీ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి నీ వాళ్ళు అనుకుంటున్నావు నీ వాళ్ళు కాదు నీ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి నా వాళ్ళు అని అనుకుంటున్నావు. ఒకసారి పూర్వజన్మలో శత్రువులు అందరూ ఒక ఇంట్లో పుడతారు అంటే ఇంట్లో వాళ్ళని బట్టి కొంత దుఃఖం వస్తుంది సమాజపరంగా కొంతమంది దుఃఖం వస్తుంది రకరకాలుగా దుఃఖం వస్తుంది. అంటే ఈ బంధువుల వల్ల స్నేహితుల వల్ల కూడా దుఃఖం వస్తున్నాం. చైతన్యుడు ఏమన్నాడంటే మీరు విరోధుల వల్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో మీ స్నేహితుల వల్ల కూడా అంతే జాగ్రత్తగా ఉండన్నాడు. ఇంకా ఈ స్నేహితులు సడన్గా మళ్ళీ విరోధులు అవ్వచ్చు జూలియస్ సీజర్ డ్రామాలో షేక్స్పియర్ చెప్పింది. ఆడు కూడా ఉండేవాడు జూలియస్ సీజర్ కూడా బ్రూటస్ కూడా ఉండేవాడు. తర్వాత అతను ప్రధానమంత్రి అవ్వాలని అనుకున్నాడు కానీ అతను సరిగ్గా అర్థం చేసుకోకుండా ఎవరిని జూలియస్ సీజర్ని బ్రూటస్ శత్రువులతో కలిసిపోయి ఈయన చంపడానికి సిద్ధమయ్యాడు చివరికి. నువ్వు విరోధులతో మీరు జాగ్రత్తగా ఉంటారు సాక్రటీస్ కాదు చైతన్యుడు స్నేహితుల విషయంలో ఎక్కువ ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. మనం విరోధుల విషయంలో జాగ్రత్తగా ఉంటాం కానీ స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండం స్నేహితుల విషయంలో మరీ ఎక్కువగా జాగ్రత్తగా ఉండం. మీరు ఎక్కడ కూర్చుంటున్నారో ఎక్కడి నుంచి ఉంటున్నారో మీ విరోధికి తెలియదు మీకు కూడా ఉండే స్నేహితులు తెలుస్తున్న వాళ్ళ విషయంలో మరింత జాగ్రత్త చేయాలి. నువ్వు స్నేహితులు అనుకున్నారు ఈపాటి విరోధు అవ్వచ్చు చైతన్యుడు చెప్తాడు. చాలా మంది విరోధుల విషయంలో జాగ్రత్తగా స్నేహితుల విషయంలో ఇంత ఎక్కువ జాగ్రత్తగా ఉండమన్నాడు. జూలియస్ సీజర్ని చంపడానికి వస్తే అందరూ పొడుస్తారు అన్న జూలియస్ సీజర్ని చంపాడు ఆఖరిని బ్రూటస్ పొడుస్తాడు అప్పుడే అంటాడు యూ బ్రూటస్ యూ టూ బ్రూటస్ నువ్వు కూడా ఇలా పాడైపోయేవాడు ఏతవాళ్ళు పొడిచింది నాకు ఎక్కువ బాధగా లేదు, నువ్వు పొడిచింది మటుకు ఎక్కువ బాధగా ఉండదు. వాళ్ళు ఎలాగో విరోధులే, నువ్వు కూడా విరోధులు చేసి ఇంతకాలం స్నేహితుడిగా ఉండి ఇలా చేస్తున్నావు. నేను వేళ మీరు పొడవపోయినా ఏదైనా చచ్చిపోతాను, మీరు వేళ నన్ను చంపకపోయినా ఏదైనా చచ్చి మీరు అధికారం కోసం చంపుతుంది. ఒకవేళ మీరు నన్ను చంపక్కర్లేదు, ఇంకో నాలుగేళ్ళైనా నేను చనిపోతాను. ఇదే కృష్ణుడి ఈ మాట కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. ఈ భీష్ముని చంపవనుకు, ద్రోణుని చంపవనుకు, ఇంకో నువ్వు చంపకపోతే లాగరు ఇంకో పదేళ్ళకైనా చచ్చిపోతారని చెప్పి ఇప్పుడు గాంధీ గారిని ఎవరో చంపారు, మళ్ళీ ఎవరో చంపకపోతే బతుకుంటాం వెయ్యండి మనం, మామూలుగా మనం చనిపోతాం కదా. అప్పుడు బ్రోటస్ తోడు ఏం చెప్తాడంటే, యూ బ్రోటస్ యూ టూ బ్రోటస్, నువ్వు కూడా ఇలా పాడే. అది పాడేమే తన కత్తితోటి పొడిచిన దానికంటే అతను పాడేదానికి ఎక్కువ బాధపడ్డాడు. తర్వాత సహవాస విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని జూలియస్ సీజర్లో డ్రామాలో షేక్స్పియర్ చెప్పాడు. ఏం చేద్దంటే మనం ఆ బ్రోటస్ మంచోడే చెడ్డ స్నేహాలు చేసి పాడైపోయాడు, మామూలుగా మంచోడే. అయితే మనం ఎవరితోడైతే స్నేహాలు చేస్తున్నామో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాళ్ళు గుణాలు వచ్చి తీరుతాయన్నాడు షేక్స్పియర్. ఒకవేళ మనం మర్యాద కోసం స్నేహం చేసినాం, వాళ్ళ గుణాలు నీకు వచ్చి తీరుతాయి. నువ్వు 4 గంటల పూజ చేసినా, అది 4 సత్రాలు కల్పించినా, 4 దేవాలయాలు కట్టించినా, నువ్వు ఎవరితోటి స్నేహం చేస్తున్నావో, నువ్వు ఎంత కాదనుకున్నా వాళ్ళ గుణాలు నీకు వచ్చి తీరుతాయని శ్రీకృష్ణుడు చెప్పాడు శ్రీధర్ డ్రామాలో. బ్రోటస్ అలాగంటే గాంధీ గారు సాయంత్రం చచ్చిపోయారు, పొద్దున్న పదింటికి నెహ్రూ గారు చూడటానికి వచ్చారు. లాస్ట్ డే బాపూజీ. నువ్వు ఏదో బాగానే పని చేస్తున్నావు, దేశభక్తిగా ఉన్నావు, బాగానే చేస్తున్నావు, ఈ దేశానికి భూషణం అలాంటి వాడు. ఈ మెల్లో గొలుసులు పెట్టుకుంటే మనకు అది ఒక అందం భూషణం, అలాగే ఈ దేశానికి నువ్వు భూషణం అలాంటి వాడు, అదంతా బాగానే ఉంటాయి. ఈ మంచిని మీ మంత్రుల గురించి అంత చెడ్డగా వింటున్నాను. ఎవరైనా ఏదైనా పని కోసం వెళితే ఈ తెమ్మంటున్నారని నేను వింటున్నాను. ఏదో నేను మంచివాడు అనుకుంటే సరిపోదు. నువ్వు నీ దగ్గర పనిచేసే మంత్రులను కంట్రోల్ పెట్టుకోపోయి కంట్రోల్ పెట్టుకునే శక్తి నీకు రాకపోతే దేశానికి అరిష్టం, నీకు అరిష్టం. నాకు తెలియదు చెబుతున్నారు పలానా మంత్రి గారి దగ్గర పని వెళ్ళామంటే చేస్తాను ఎంత ఇస్తామన్నాడు, అప్పుడే మొదలు పెట్టేశారట. గాంధీ గారు బతుకుండ గారు మొదలు పెట్టేశారట. ఏం చేద్దంటే ఈ నాయకుడు అప్పుడు డబ్బు కోసం ఆవురు ఆవురు అంటూ ఉన్నారు. స్వరాజ్యం వచ్చిన వాళ్ళు ఉరికి అంతకుముందు జైలుకి వెళ్తాం, లేదా పార్టీకి జై అంటాం, కానీ డబ్బు మొఖం తెలియ ఇప్పుడు అధికారం వచ్చేసింది కదా, అంతకుముందు వాళ్ళు పొట్టలు మాడిపోయి ఉన్నారు. ఇప్పుడు అధికారం వచ్చింది, అధికారం రాగానే ఏంటంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక డబ్బులు అన్నారు. నువ్వేదో భూషణం నేనే అంటున్నాడు కదా, నువ్వు భూషణం దేశాలు కదా అన్నా. నీ నీ దగ్గర పనిచేసే మంత్రులు పని చేసి పెట్టమంటే ఏదో పని న్యాయమైన పనే. ఇప్పుడు అన్యాయమైన పని చేస్తే అది వేరే విషయం, డబ్బు పుచ్చుకున్నాను. న్యాయమైన పని కోసం కూడా డబ్బులు అడుగుతున్నారని నేను వింటున్నాను. నువ్వు ఆ విషయంలో జాగ్రత్త పడకపోతే దేశం భ్రష్టత్వం పడుతుందని చెప్పాడు. అంటే నేనేదో మంచివాడిని నువ్వు అనుకుంటే సరిపోదు, వాళ్ళని కూడా మంచిలో పెట్టాలని. చివరికి ఆయన ఆయన మంచిగా ఉన్నాడు కానీ ఇతరులను మంచిలో పెట్టలేకపోయాను. ఇది అక్కడి నుంచి వచ్చింది, ఇదంతా అక్కడి నుంచి వచ్చి దేశానికి అశాంతి వస్తుంది. బాపూజీ చివరి రోజు నుంచి అనుకున్న మాటలు. నువ్వేదో మంచివాడు అనుకుంటున్నావు, దేశానికి స్త్రీలు బంగారం పెట్టుకుంటే వాళ్ళకి ఎలా ఆభరణంగా ఉంటుందో అలా నువ్వు ఆభరణం లాంటి వాడు. కానీ నీ కూడా ఉన్న వాళ్ళని కంట్రోల్లో పెట్టకపోతే ఆ దేశానికి అరిష్టం. అప్పుడు ప్రారంభమైంది చిన్న అలవాటు, అది అలా అలా ప్రవాహం కింద వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ షేక్స్పియర్ మాటలు చెప్పుకుంటున్నాం. మీరు సాధన చేసినా మీరు ఎంత కొంత సాధన చేసినా మీకు మనో నిగ్రహం ఇంద్రియ నిగ్రహం ఎంతో కొంత ఉన్నా మీరు చేసే స్నేహాల విషయంలో జాగ్రత్తగా లేకపోతే వాళ్ళు వచ్చి వాళ్ళ గుణాలు మీకు వచ్చి తీరతాయి అన్నాడు షేక్స్పియర్. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు, ఆ సబ్జెక్ట్ ఎక్కడ ప్రారంభించామంటే ప్రకృతి మంద అన్నాడని, ఏదో కరివాసిపోయాడు ఏదో దానికి ఇంకా మంచి మాట అని తెలుగు భాషలో, అలా కరివాసిపోయి ఉన్నాం మనం. దీనికోసం కరివేసిపోయి ఉన్నాం, సుఖం లేదు శాంతి లేదు, ఆ సుఖం కోసం శాంతి కోసం కరివాసిపోయి ఉండి అక్కడే చూస్తున్నాం బజారు, సినిమాలకు వెళ్ళు, టీవీలకు వెళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి కాలక్షేపం చేసు, నీకు అర్థం అవుతుందే, ఇలా కరివాసిపోయి తిరుగుతున్నాం. మనకు అన్నీ ఉంటాయి, ఇంట్లో డబ్బు ఉంటుంది, నీకు అర్థం అవుతుందా, మనం కొనుక్కో బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఉంటాయి, పొట్టకు సరిపడి డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ సుఖం లేదు శాంతి, ఆడు ఆడి సుఖం కోసం కరివేసిపోయి ఉంటారు. ఇది చాందోగ ఉపనిషత్తులో నారదుడు సనత్ కుమారుని అడుగుతాడు, నాకు డబ్బు లేట్లేదు చదువు లేట్లేదు, 64 విద్యల్లో పండితుని అంటాడు. నారదుడంటే లోకంలో అది పెద్ద పేరు కదా వాడికి నారదుడు, అందరూ పైకి చెప్పుకోవడం నన్ను గొప్పగానే చెప్పుకుంటున్నారు, నాకేమి లోటు లేదు నాకు, కానీ కరువాసిపోయి ఉన్నాడు సుఖం కోసం శాంతి అది లేక. అన్నీ బాగున్నా లోపల సొన్నాను అంటే, ఇప్పుడు సనత్ కుమారుడు ఏమన్నాడంటే ఏ పదార్థం అయితే సుఖం ఉందో, ఏ పదార్థంలో అయితే శాంతి ఉందో, ఏ పదార్థంలో అయితే ఆనందం ఉందో, మనం ఆనందంలోంచి వచ్చాం, మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాం, ఆనందంలోకి వచ్చాం, ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఒక అందరికీ ఆనందం కావాలి, ఏం చేత కావాలి, అక్కడి నుంచి వచ్చాం మనం, అక్కడి నుంచి వచ్చాం, మళ్ళీ ఏ ఆనందంలోంచి వచ్చాము, మళ్ళీ ఆనందంలోకి వెళ్ళే వరకు అశాంతి దుఃఖం వెంటాడుతానంట, నిన్నే కాదు నారద ప్రతి జీవుని వెంటాడుతాడని చెప్పాడు. ప్రతి మనిషి ఆనందాన్ని కోరుకుంటాడు, ఏం చేత మన అక్కడి నుంచి వచ్చా, అక్కడి నుంచి మా ఆనందం అందే వరకు ఈ చావుటాలు పుట్టడాలు తప్పదు. బజార్లో వెతుకుతున్నాం దొరకదు, అది బజార్లో ఉంటే కదా, బజార్లో ఉంటే కదా అది, ఏ వస్తువులు అయితే, ఏ పదార్థములు అయితే, ఏ చైతన్యములు అయితే, ఏ భగవంతులు అయితే ఆనందం ఉందో శాంతి ఉందో అది తెలుసుకోవడం మానేసి మిగతా అన్ని తెలుసుకుంటున్నాం, మిగతా అన్ని తెలుసుకుంటే మిగతా అన్ని బాగానే ఉంటే అది సున్నాం. అదే ఏది ఎక్కడ సుఖ స్వరూపమో, ఏ ఏ వస్తువు యొక్క స్వరూపం సుఖమో, ఏ వస్తువు యొక్క స్వరూపం ఆనందమో, ఏ వస్తువు అవస్థలతో నిద్రావస్థ స్వప్నావస్థ అవస్థలతో కాలంతో ప్రకృతితో ప్రకృతి గుణాలతో సంబంధం లేకుండా ఏదైతే అతీతంగా ఉంటుందో, ఏదైతే ఎప్పుడు ఉంటుందో అది నీకు అనుభవంలో, అది అది చిలక పలుకుల వల్ల తెలియదు, అది నీకు అనుభవంలోకి వచ్చే వరకు నేను దుఃఖం వెంటాడుతున్న ఆడదా అని అప్పుడు బ్రహ్మ విద్య చెబుతాడు. ఇంతటి ఆనందం బ్రహ్మములోను, అది బ్రహ్మము దాని ఆనంద స్వరూపం. మన అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఈ మట్టిలోంచి వచ్చిన వాళ్ళం కాదు, ఎక్కడికి బ్రహ్మములోంచి వచ్చిన వాళ్ళే, మట్టిలోంచి రాలేదు మనం, ఇది అది ఆనంద స్వరూపమే. అంటే మన దేహం ఎక్కడో ఏదో కుటుంబంలో పడుతుంది అంటే ఆ దేహాన్ని బట్టి వీళ్ళు మనవాళ్ళు, వాళ్ళు విరోధులు, వీళ్ళు మనవాళ్ళు అనుకుంటాం, ఇది దేహం అంత నిజమా, స్నేహితులు అంతే నిజమా, విరోధులు అంతే నిజమా, చుట్టాలు కూడా అంతే నిజం. అంటే ఎక్కడి నుంచి అయితే ఏ బ్రహ్మములు అయితే ఆనందం ఉందో నువ్వు అక్కడి నుంచి వచ్చా, మళ్ళీ అక్కడికి చేరుకునే వరకు నీకు ఆనందం దొరకదు. ఆనందం కోసం బజార్లో వెతికినా 1,00,000,000 వెతికితే దొరకదన్నాడు రమణ మహర్షి గారు. నాకు 1,00,000,000 మంచి పనులు దొరికితే నీకు ఆనందం, 1,00,000,000 మంచి పనులు ఒకవేళ నువ్వు చేసినా నీకు ఆనందం దొరకదన్నారు. గౌరవం వస్తుంది, ఏదో ఉరిది రాస్తారు, గోడ మీద పేదలు రాస్తారు, ఇదంతా 3 రోజులు మొచ్చట అన్నాడు. ఏమన్నాడు, ఈ గౌరవాలు, ఊరేగింపులు, ఈ అధికారాలు, ఈ చదువులు, ఈ డబ్బులు, ఇవన్నీ 3 రోజులు మొచ్చట. అంతా ఎందుకు ఆనందం కోరుకుంటున్నాం అంటే అక్కడి నుంచి వచ్చాం, మట్టి నుంచి రావడం. మనం ఎక్కడి నుంచి వచ్చాం వాళ్ళని మర్చిపోవడంలో మనకు భక్తి రావట్లేదు. మనకు భక్తి రాకపోవడానికి కారణం ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చామని మర్చిపోయాం. మర్చిపోవటం లేదు, మనకి భక్తి ఎవరైనా చెప్పినా భక్తి అది రావటం లేదు. మనం భక్తి అంటే సామాన్య అనుకోని సంపాదించుకోలేదు కదా, కష్టపడదు. తర్వాత ఆంగ్ల భాషలో సామెత ఉంది, మీ స్నేహితులు ఎటువంటి చెప్పండి, దాన్ని బట్టి మీ మనస్సు కూడా నాకు తెలుస్తున్నది. ఇప్పుడు మీరు ఎటువంటి వాళ్ళు, మీరు ఎటువంటి వాళ్ళు మనిషిని అడగక్కర్లేదు. వారు చేసే స్నేహాలను బట్టి ధర్మమీటర్ వారి శరీరంలోనూ ద్వారా ఎలా చెబుతుందో, వారు చేసే స్నేహాలను బట్టి మనం అనే మీరు అటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు మనం విమర్శించక్కర్లేదు. ఏమండి, వారు చేసే స్నేహాలను బట్టి ఆ మనిషి ఎటువంటి వాడో మనకు తెలిసిపోతుంది. అది ప్రకృతిని ఎప్పుడు అనుకరించవద్దు. ప్రకృతి కుక్క తప్ప లాంటిది, నీ నిదానలో నువ్వు ఉండు. భగవంతుడు చెప్పిన వాక్యాన్ని ప్రమాణంగా తీసుకో. ఇప్పుడు దేవత లేదా అమృతం తాగారని మనకు పురాణాల్లో చెబుతారు కదా. మనకి దేవత లేదు అమృతం తాగారని మన అది అమృతం కాదు, భగవద్గీత అమృతం అది కదండి. అది అమృతం అని చెప్తారు, పోనీ అమృతం తాగినాడు శరీరం చావురాదు, చాలా కాలం ఉంటారు. ఏం చేసుకుంటాము శరీరాన్ని, మనకు ఆనందం లేదు, శాంతి లేదు, పోనీ వెయ్యేళ్ళు బతుకుతాం, ఏం చేసుకుంటాం దాన్ని, సుఖం లేనప్పుడు శాంతి లేనప్పుడు. అది అమృతం కాదు, గీతలో చెప్పిన వాక్యాన్ని అమృతం. అంటే వాక్యము దేవుడయ్యి ఉన్నది, అది అమృతం కాదు, గీతలో చెప్పిన వాక్యాలు. అది బ్రహ్మమై చెప్పాడు, వసుదేవుడి గారు అబ్బాయిగా చెప్పలేదు, బ్రహ్మమై చెప్పాడు. బ్రహ్మం అంటే ఆనంద స్వరూపం, అక్కడి నుంచి చెప్పినటువంటి మాట. రాముడు అంటే ఆనందాన్ని ఇచ్చేవాడని, కృష్ణుడు అంటే ఆకర్షించేవాడు. రాముడు అంటే అంటే ఆనందే, కృష్ణుడు అంటే ఆకర్ష. కృష్ణ కృష్ణ అని కూడా మృదయం లాగేసుకుంటాడు మనం. అంటే తజ్ఞాలు పెట్టినప్పుడు కూడా ఎక్కువ కృష్ణ కృష్ణ అనిపిస్తూ ఉంటారు చూడండి. తజ్ఞాలు పెట్టు, నీ పెట్టడానికి పురుషులు పెడతా ఉంటారు కదా తజ్ఞాలు చేస్తాడు, ఆ పిండాలు వేసేటప్పుడు కృష్ణ కృష్ణ అనిపిస్తూ ఉంటారు. అంటే పూర్ణ అవతారం, కృష్ణ కృష్ణ అంటే ఆకర్షించుకుంటాడు, రామ రామ అంటే ఆనందం కలుగుతుంది. ఈయన ఆకర్షించేవాడు, ఆయన ఆనందాన్ని ఇచ్చేవాడు, ఇద్దరు అవసరం మనకి. ఈయనది రోహిణి నక్షత్రం, ఎవరు కృష్ణుడిది రోహిణి నక్షత్రం, రాముడిది పునరసు, శివుడిది ఆరుద్ర. రమణ మహర్షి గారు కూడా శివాంక్ష, సరిగ్గా ఆరుద్ర నక్షత్రంలోనే జన్మించాడు. అదే ఆరుద్ర అంటారు, కొంత ఆర్ద్ర అంటారు తమిళనాడు. మనకు ఆరుద్ర ఆర్ద్ర ఉంటాం, తమిళనాడులో ఆరుద్ర నక్షత్రం ఉంటాయి. మనం ఆరుద్ర ఆరుద్ర అంటాం కదా, మనం ఆరుద్ర ఆర్ద్ర. ఈయనది రోహిణి, కృష్ణుడి రోహిణి, రాముడిది పునర్వసు, శివుడిది ఆరుద్ర ఆరుద్ర నక్షత్రం. అది ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటి, నీ శరీరం ఎక్కడ ఉందనేది ముఖ్యం కాదు, మనస్సు నీ మనస్సు భగవంతుడి మీద ఉందా లేదా చూసుకో. నీ మనస్సు అరుణాచలం, నీ దేహం అరుణాచలంలో ఉందా, గుండుగల్లో ఉందా, బీమారంలో ఉందా, లేకపోతే చించినాళ్ళు, అది ముఖ్యం కాదు. శవాన్ని ఎక్కడో చోట ఉంటుంది, ఆ దేహ ప్రారంభాన్ని బట్టి శవం ఎక్కడో చోట ఉంటుంది, అది ముఖ్యం కాదు. నీ మనస్సు ఎక్కడ ఉందో ముఖ్యం చూసుకో. నీ దేహం ఎక్కడ ఉన్నావో అక్కడ లేవు నువ్వు, నీ మనస్సు ఎక్కడ ఉందో అక్కడ ఉన్నావు. అరుణాచలం నుండి భీమవరాన్ని స్మరించే బదులు భీమవరం నుండి అరుణాచలాన్ని స్మరించబడు. అరుణాచలంలో ఉండి భీమవరాన్ని స్మరించే బదులు భీమవరం నుండి అరుణాచలం. ఏం చేస్తే మనస్సు ముఖ్యం అక్కడ. మన బంధానికి కారణం ఎవరు, మన మనస్సు. మన మోక్షానికి కారణం ఎవరు, మన మనస్సు. అంచేత సద్గ్రంథాలు చదవమన్నా, సత్పురుషుడితో స్నేహం చేయమన్నా మన మనస్సును బాగు చేసుకుంటారు. అర్జున నిన్ను నువ్వు ఉద్ధరించుకోబోతే ఎవరి కోసం కనిపించుకుని ఎవరు వచ్చి నిన్ను ఉద్ధరిస్తారని నువ్వు ఎలా కనిపెట్టుకుంటావు? ఇప్పుడు మీ ఇంటికాడ కుటుంబ సభ్యులు ఉన్నారనుకొని అన్నం పెడతారు, 10 రూపాయలు ఉంటే డబ్బులు ఇస్తారు, లేదా బట్టలు కొనిస్తారు, అది వచ్చి నిన్ను ఉద్ధరిస్తారా? నిన్ను ఉద్ధరించుకోకపోతే ఎవరు వచ్చి ఉద్ధరి ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఈ రెండు మనం తగ్గించుకోవాలి సుఖపడాలంటే. ఒకటి ఆసక్తి, రెండు మమత. మనం సుఖపడాలంటే ఈ రెండు తగ్గించుకోవాలి. ఒకటి మమత, రెండు ఆసక్తి. కర్మ సన్యాసం అంటే కర్మయోగము గొప్పదయ్యా అర్జున అన్నాడు. మొత్తానికే పని పాటు విడిచిపెట్టేస్తే దేవుడి మాట ఏంటో నీ పొట్ట కూడా ఎడదు. అది మొత్తానికే పని పాటలు విడిచిపెట్టడం కంటే కర్మ సన్యాసం కంటే కర్మయోగి కర్మయోగం మంచిది. అసలు పని చేయకుండా ఉంటాం కంటే పని చేసేటం వల్ల వచ్చిన ఫలాన్ని ఈశ్వరుడికి త్యాగం చేయటం మంచిది. పని మానేయటం కంటే ఫలత్యాగం కర్మత్యాగం కంటే కర్మ ఫలత్యాగం మంచిది. అసలే పని విడిచిపెట్టేసి కూర్చోవడం కంటే నువ్వు పని చేస్తూ దాని ఫలాన్ని నువ్వు కొంత అనుభవించిన మిగతా సమాధానం కల్పించడం మంచిది. ఫలం ఫలం పని కంటే కూడా ఒకవేళ నువ్వు కర్మసన్యాసం పనిని మొత్తాన్ని విడిచిపెట్టేయటం కంటే పని చేసుకుంటూ చేసుకుంటూ దానివల్ల వచ్చే ఫలితాన్ని నువ్వు సమాధానాన్ని కల్పించడం వల్ల గొప్ప, దానివల్ల నువ్వు యోగి అవుతావు. పని మానేసి కూర్చుంటే యోగి అవ్వవు. నీకు అర్థమవుతుంది? మీ బూడిద అవుతాం. చాలా మంది ఇండియాలో చాలా మంది పని దొంగలు. పని ఎలా తప్పించుకుందామని చూస్తూ ఉంటారు. పని చెప్పే పని చెప్పేప్పుడు ముందు దోళ్ళలో కలిసిపోతారంటే నీకు అర్థమవుతుంది? చిన్న దోళ్ళలో కలిసి నేత వేసినప్పుడు మటుకు పెద్ద దోళ్ళలోకి వచ్చేస్తారు, అట్లా ఉడవలు అడిగి పెడతారు. శ్రీకృష్ణ చైతన్య అన్నాడు, మా దేవుడు కృష్ణుడు పైకి భోగ దేవుడి కింద కనిపిస్తాడు మీకు. నీకు అర్థమవుతుంది? గురికి భోగాలు అనిపిస్తున్నాడు, నీకు అనిపిస్తున్నాడు వేసుకున్న బట్టలను బట్టి దాన్ని బట్టిని. ఆయన పై గురికే నీకు కనిపిస్తాడు భోగ దేవుడి కింద, ఆయన లోపల యోగ దేవుడు అన్నాడు. ఆయన వేసుకుని బట్టలను బట్టి దాన్ని బట్టి భోగాలు అనిపించే దేవుడు అని మీకు అలా కనిపిస్తాడు. భోగ లోపల ఉన్నదంతా యోగం. మనం ఏం చేస్తామంటే లోపల కుళ్ళు పెట్టుకుని బయటికి గొప్పగా కనిపించడం. మా దేవుడు అటువంటి వాడు కాదు, బయట కనిపించేవాడు కదా, లోపల ఉండదంతా యోగం. మా దేవుడు భోగదేవుడు కాదు, మీ కళ్ళ కళ్ళ కనిపిస్తున్నాడు వాడు యోగ దేవుడు. మనేమో పైకేమో యోగులుగా కనిపిస్తాం, లోపలేమో భోగ ప్రవృత్తి. నీకు అర్థమవుతుంది? పైకి ఎలా కనిపిస్తాం? యోగులుగా గడ్డాలు మేసాలు కాసే బట్టలు కూడా బూజులు ఇంకా మొఖానికి అయ్యి రాసేయటం ఇది రాసేయటం, పెద్ద అర్థకాసం ఊరేగింపులు, వెనకాల జనం, ఎదర జనం, తుపాకులు. నీకు అర్థమవుతుంది? బయటికి యోగులు, మనం లోపల భోగులం. అది చైతన్యుడే ఉన్నాడు, మా దేవుడు ఊరికే మనకి మీకు భోగి కనిపిస్తున్నాడు, లోపల కొంత యోగం వాడి దేవుడు. మా దేవుడు మీకు కళ్ళ కళ్ళ కనిపిస్తున్నాడు ఎలాగా? భోగదేవుడి కింద. భోగదేవుడు కదా యోగ దేవుడు, లోపల ఉన్నదంత యోగం. అయితే ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే మీ శరీరం ఎక్కడ ఉందనేది ప్రధానం కాదు, మీ శరీరం ఎక్కడ ఉందనేది ప్రధానం కాదు, మీ మనస్సు ఎక్కడ ఉందో ప్రధానం. అంటే మీ శరీరం ఉన్నట్టు మీ శరీరం ఎక్కడైందో అక్కడ మీరు లేరు, మీ మనస్సు ఎక్కడ ఉందో అక్కడ. ఇప్పుడు మనం ఈ సత్పురుషుల సహవాసం, ఈ సజ్జన సాంగత్యాలు ఇవన్నీ చేసుకోవడానికి మనస్సును బాగు చేసుకుంటాం. మన మనస్సు మనం సంస్కరించుకోవడానికి ఇంచదంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టాక ప్రయాణం చేసేవాడు జీవుడే. ఈ శరీరం జీవుడే, మనసే జీవుడు రూపంలో ఉంటుంది. ఈ శరీరం చనిపోయాక ప్రయాణం చేసేది ఆ జీవుడే. ఆయన ఇప్పుడు బాగు చేసుకుని, ఆయన సంస్కరించుకుని, ఆయన పవిత్రం చేసుకుంటే పునర్జన్మ లేదు మనకు. ఎవడైతే మరణించిన తర్వాత ప్రయాణం చేస్తాడో వాడిని మనం సంస్కరించుకుంటే, అని అది ఎక్కడి నుంచి వస్తున్నాడు ఆ స్థానంలోకి అని పంపితే మనకు పునర్జన్మ లేదు. జన్మ వచ్చిందా, లోకం వచ్చేస్తుంది. లోకం వచ్చిందా, ఇంకా దేవుడని, ఆ దేవుడని జ్ఞానం కూడా మర్చిపోతాం. ఆ దేవుడని, ఈ దేవుడని, అక్కడి నుంచి మన దేహం మనం అనుకుంటున్నాం కాబట్టి ఇతరులు కూడా వాళ్ళ దేహాలు ఆడని అనుకుంటూ ఉంటాం. జన్మ శరీరం, జన్మ వచ్చిందంటే మాయలో పడిపోతాం, జన్మ వచ్చిందంటే రాగద్వేషాలు వచ్చేస్తాయి. నా వాళ్ళు పరాయి వాళ్ళు అనేది శరీరాన్ని బట్టి వస్తాయి. శరీరం లేని వాళ్ళకి నా వాళ్ళు పరాయి వాళ్ళు అంటారు. స్వపర భేదానికి కారణం దేహమే. దేహానికి మనస్సుకి తేడా లేదు. దేహం అనేటప్పటికీ అక్కడ మనస్సు ఉంది, మనస్సు అనేటప్పటికీ అక్కడ దేహం. రెండింటికి మీరు భేదం పెట్టుకోకండి. దేహం అంటే అక్కడ మనస్సు ఉంది, మనస్సు అంటే అక్కడ దేహం ఉంది. ఈ రెండు విడదీయలేము మనం. మనస్సు ఉంటే దేహం ఉంది, దేహం ఉంటే మనస్సు ఉంది. ఆ మనస్సును అతిక్రమించినప్పుడు, మనస్సుని మన అతిక్రమ ఓవర్కమ్ చేయగలిగితే, దాన్ని అతిక్రమించగలిగితే మనం పునర్జన్మ లేని స్థితిని పొందుతాం. జన్మరాహిత్య స్థితి అంటారు చూడు, ఆ స్థితిని పొందుతారు. అందుచేత మనం నీ దేహం ఎక్కడ ఉందనేది ప్రధానం కాదు. నీ దేహం ఎక్కడ, నీ మనస్సు ఎక్కడ ఉందనేదే ప్రధానం. అంటే ఇక్కడ భగవాన్ ఇలా ఎందుకు చెప్తున్నారు, చెప్పకుండా కొన్ని మాటలు చెప్తున్నారు. కొన్ని గుమ్మన మనిషి రమణ మహర్షి గారు కొంచెం గుమ్మనంగా ఉంటారు. ఈయన ఎలా ఎందుకు చెప్తున్నారంటే, లోపల నీ మనస్సు ఏం చేదంటే, దేవుడు లేడని చెప్పేవాళ్ళని హృదయంలోనే దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడని చెప్పేవాళ్ళని హృదయంలోనే దేవుడు ఉన్నాడు. మనస్సు మంచివాడు మనస్సులో హృదయంలోనే దేవుడు ఉన్నాడు, చెడ్డవాడు హృదయంలోనే దేవుడు ఉన్నాడు. అయితే నీ మనస్సు ఎక్కడైతే దేవుడు ఉన్నాడో, ఆ దేవుడిదే నీ శరీరం ఎక్కడ, నీ మనస్సును అక్కడ కనుక పెట్టుకుంటాంటే ఆయన దైకి పాత్ర అవుతాం. ఎవరి దైకి, అంతర్యామి దైకి పాత్ర అవుతాం. అంతర్యానికి దైవం ఎప్పుడైతే నువ్వు పాత్రయ్యావో ఆయన నిన్ను గుంజుకుంటాడు. ఆయన నిన్ను గుంజుకుని జీవ లక్షణాలు పోగొట్టి ఆయన స్వరూపాన్ని ఇస్తాడు. అన్ని సర్వసాక్షి, సర్వసమర్థుడు, సర్వసాక్షి. ఆయన సర్వసాక్షి, సర్వసమర్థుడు. ఎవరు, భగవంతుడు సర్వసాక్షి, సర్వసమర్థుడు. ఆయనకి అన్ని కాలాల్లో తెలుసు. ఇంకో 1000 సంవత్సరం తర్వాత మీరు ఎక్కడ జన్మిస్తారో, 1000 సంవత్సరాల తర్వాత మీరు ఎక్కడ జన్మిస్తారో చెప్పగలరు. అర్జున, ఎంతవరకు ఈ భూమి మీదకి వచ్చిన జీవకోటి గురించి నాకు తెలుసు, ఇప్పుడున్న జీవకోటి గురించి తెలుసు, రాబోయే జీవకోటి గురించి నాకు తెలుసు. నాకు తెలియదు నీకు తెలియదు, నాకు తెలుసు నీకు తెలియదు, అంతే తేడా. ఆత్మజ్ఞానమే, ఆ బ్రహ్మజ్ఞానమే నిజమైన ఐశ్వర్యం, ఆ పరగనే ఐశ్వర్యం. అయితే ఇక్కడింటికి భగవాన్ చెప్పింది ఏంటంటే, మీ మనస్సును బంగారం చేసుకోండి. ముందు మీ మనస్సుని బంగారం చేసుకోండి, దాన్ని ఏకాగ్రం చేసుకోండి, దాన్ని పవిత్రం చేసుకోండి. ఏ వస్తువు అయితే పవిత్రం ఉందో, ఏ వస్తువు అయితే ఏకంగా ఏ వస్తువు అయితే ఉంటుందో, ఆ వస్తువుని ఏ వస్తువు అయితే ఆనందంలో ఊగిసిలాడుతుంటుందో, దాన్ని తెలుసుకోవటం వల్ల, దాన్ని తెలుసుకోవటం వల్ల దాని తాలూకు వైభవం కూడా మీకు కూడా కలుగుతుంది. మనం సుఖానికి కరువాసు ఉన్నాం, శాంతికి కొంతమందికి అన్నీ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు చూసినా మాకు శాంతి లేదంటారు. సుఖానికి కరువాసు ఉన్నాం, శాంతికి కరువాసు ఉన్నాం. మీకు అర్థం అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే, ఇంద్రియాల ద్వారా సుఖం సంపాదిద్దామని, ఇంద్రియాల ద్వారా శాంతి సంపాదిద్దామని. ఇంద్రియాల ద్వారా మనం ఏదన్నా సుఖాన్ని సంపాదిస్తాంటే, శాంతి సంపాదిస్తా అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, రెట్టింపుకి రెట్టింపు దుఃఖం అనేది ఉంటుంది. గీతలో చెప్పాడు, మీకు మొట్టమొదటి ఏదైతే అమృతం ఏదైతే మీకు అమృతం కనిపిస్తుందో విషం అయి చేరుతుంది అన్నాడు. నేను చెప్పి మాటలు మీకు అమృతం కింద లేదు, విషం కింద ఉన్నాయి. కృష్ణుడు అంటాడు గీతలో, మీకు ఏదైతే ఇంద్రియ సుఖాలనే మీకు అమృతం కింద కనిపిస్తున్నా, ఏ రోజుకైనా మీకు విషం అయి ఉంటుంది. అమృతం విషం అటండి, విషం తాగిన వాడిని చంపుతుంది అట, విషం తాగిన వాడు చెందాం. విషయ చింతన, విషయాన్ని చింతన, విషయాన్ని చింతే విషం, విషయాన్ని విషం కంటే విషయ చింతన ప్రమాదం. నీకు అర్థమవుతుంది, విషం తాగితే చంపుతుంది, విషయ చింతన స్మరిస్తే చంపుతుంది. బయట ఉన్న విషయం మీరు తాగకుండా చంపుతుంది, కానీ విష బయట ఉన్న విషయాలు మీరు అది తాగక్కర్లేదు, స్మరిస్తే చంపుతుంది. అంటే విషం కంటే విషయ చింతన ప్రమాదం. ఒకవేళ విషం తాగాలని పోతే ఆ శరీరమే పోతుంది. విషయ చింతన ఎలా కాదు, కొన్ని కోరిక జన్మలకు బీజాలు వేస్తుంది. మీరు మీకు గురువు ఎవడైనా మీకు అర్థమవుతుంది, మీరు ఎన్ని సాధనలు చేసిన, ఎన్ని దేవతల యొక్క పాదాలను ఆశ్రయించిన, మీ మనస్సు నిగ్రహానికి రెండు ఉపాయాలు ఉన్నాయి. వైరాగ్యం లేకపోతే మీ మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం సాధ్యం కాదని చెప్పాడు కృష్ణుడు. మీరు బుడబక్కల మాట ఎన్ని చెప్పినా ఇదంతా కాలం వేస్తుంది. మీరు వైరాగ్యం లేని వాడికి మనో నిగ్రహం రాదని చెప్పాడు. ఇప్పుడు మనం శవం దగ్గరికి వెళ్తాం అనుకోండి, ఒక శవం దగ్గరికి వెళ్తాం, ఆ శవాన్ని పొగుడుతాం, ఆ శవానికి ఏమనిపించు, అది తిడతాం. ఆ శవం దగ్గరికి వెళ్ళి తిడతాం, తిట్టినా ఏమనిపించు. నూటికి నిలపాళ్ళు మనో నిగ్రహం సంపాదించిన వాడు అలా ఉంటాడు. అంటే ఆడికి నిందాస్తి, శవాన్ని మనం పొగిడతామనుకో లేదనా, ఆడికి ఏమనిపించదు శవాన్ని. అది తిడతామనుకోండి శవం దగ్గరికి వెళ్ళి, అది కూడా అది ఏమనిపించదు. స్వీకరించేవాడు లోపల లేడు, ఈ నిందాస్తిని స్వీకరించేవాడు లోపల లేడు. నువ్వు నీ శరీరం ఉండగా నూటికి నిలపాళ్ళు నీకు వైరాగ్యం కలిగితే ఆ స్థితిని శరీరం శవం ఒక్కరు లేకుండా నువ్వు పొందుతావు. వాడు అంతర్యామికి పాత్రుడవుతాడు. మిమ్మల్ని ఎవరైనా విమర్శలు చేసినా కంగారు పడకండి, విమర్శలకు 199 వాళ్ళు కారణం అసూయ. ఈ ప్రపంచం ఎలా ఉంటుందంటే మీరు పాడైపోతే మీ ఒక్క చూడరు, మీరేం సహాయం చేయక్కర్లేదు, మీరు ఎండలో ఉంటే నీడకు కూడా రమ్మండి. మీరు పాడైపోతే ప్రపంచం మిమ్మల్ని ఏం పట్టించుకోదు, బాగుపడతారని కూడా అసూయ పడుతుంది. బయట ఇక్కడ అన్నదమ్ముల్లో కూడా ఉంటుంది, అసలు అది ఉండాలి. కానీ అన్న ఇంత తమ్ముడే ఎందుకు, అసలు అసూయ అనే గుణం ఉందనుకోండి, మిమ్మల్ని అసూయపడి కూడా ఎవరైనా అసూయపడతాడు. అది ప్రేమ అనే గుణం లేని వాడికి ఎవరిని ప్రేమిస్తాడు, దేవుని మాటలు లేని మనల్ని ప్రేమించడు, అడిగినా ప్రేమించడం. అసూయ ఉన్నాడు, అసూయ లేకుండా ఉండలేడు. అలాగే ప్రేమ అనేది లేనప్పుడు దేవుని మాట వదిలేని మమ్మల్ని ప్రేమించుకుని అడిగినా ప్రేమించు, ఎందుకు ఆడి దగ్గర లేనప్పుడు ఆడేం ప్రేమిస్తాడు పాపం. కొందరు అంటే ఉంటారు, మా అమ్మాయి పరిస్థితి ఏం బాగోలేదండి, అత్తవారింటి కదా, మా అమ్మాయి పరిస్థితి ఏం బాగోలేదు, నేను ఏదైనా సాయం చేద్దామంటే మా పని బాగోలేదు అంటారు. కొంతమంది మామూలు గృహస్థాశ్రంలో భక్తులు చెప్తా ఉంటారు, మా అమ్మాయి పని బాగోలేదంటే పోలే ఏదో టైంది, నేను ఏదైనా సాయం చేద్దామంటే మా దగ్గర లేదు. నిజంగా తప్పే ఉన్నది, మనకే ప్రేమ లేదు, ఎవరికి ప్రేమ, ఏమైనా ప్రేమిస్తాడు, అది లోపల ఉంటే కదండరు. ఇలా నిజంగా మనం నిజంగా దేవుణ్ణి ప్రేమించాలని ఉందండి, ఉన్నా లేనప్పుడు ఎక్కడ ప్రేమిస్తామండి. అడిగినా ప్రేమించరండి. అది వాడు తప్పు కదా, వాడి దగ్గర లేనప్పుడు ఎక్కడిస్తారండి. అది అలాగే భగవంతుని కూడా నన్ను ప్రేమించండి, భగవంతుడు అడుగుతాడనుకోండి, నన్ను భజించండి, నన్ను సేవించండి, నన్ను నమస్కరించండి అని ఎలా చెప్పాడనుకోండి, ఎందుకంటే ఆయన ఎలా ఎంత మనం అనుగ్రహించడం కోసం సేవించమంటున్నాడు, మనం అనుగ్రహించడం కోసం నమస్కరించమంటున్నాడు. నా ఎందుకు మీ యోగక్షేమాలు నేను చూస్తానంటున్నాడు, నన్ను నిరంతరం స్మరించిగా 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 కామధేనువు చేసే పని, కల్పతరువు చేసే పని నేనే చేస్తానంటున్నాడు. వాడు వాసుదేవుడు. వాడు యోగక్షేమంలో చూసే బాధ్యత ఉన్నాడు, యోగం అంటే లేనిది ఇవ్వటం, క్షేమం అంటే ఉన్నదాన్ని కాపాడటం. యోగం అంటే ఏంటి? నీకు లేనిదాన్ని ఇవ్వటం, క్షేమం అంటే ఉన్నదాన్ని కాపాడటం. ఎవరి యోగక్షేమలు వహించే బాధ్యత నాది. ఆ చైతన్యం తప్పించి అన్ని కాలప్రవాహం, మన శరీరం ఏ విధంగా అయితే కాలప్రవాహంలో కొట్టిపోతుందో అన్ని కాలప్రవాహంలో కొట్టిపోతుంది. అన్నీ కూడా కాలప్రవాహం, మన చేత మనం గ్రహించే విషయం, మన చేత చూడబడే విషయం, మన బుద్ధి చేత గ్రహించే విషయం అన్నీ అబద్ధాలే. అది ఆ వస్తువు ఇంద్రియాలకు అచేతం కాదు, నీ బుద్ధికి కూడా అచేతం. అది చింతింపురాలిదని చెప్తాడు. అదేంటది? చింతింపురాలి. ఎవడో వాడు అనుగ్రహం వల్ల, ఎవడో ఆ లోపల అంతర్యామ అనుగ్రహం వల్ల వాడు ఏం చేస్తాడంటే, నీ బిహేవియర్ చూసి, నీ నిగ్రహం చూసి, నీ ప్రవర్తన చూసి, అలా పరిశీలనగా చూసి, నీకు బయట పరిస్థితులు సంతోషంగా వచ్చినప్పుడు ఎలా ఉంటున్నావు, దుఃఖ బయట పరిస్థితులు నీకు అనుకూలంగా లేనప్పుడు ఎలా ఉంటున్నావు, అనుకూలంగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు, ఆ మాటలకి తట్టడిపో అవుతున్నావా లేదా డిస్టర్బ్ అవుతున్నావా, ఆయన చూస్తూ ఉంటాడు. ఆయన చూసి ఆయన మనకు తెలియబడితే సత్యం తెలుస్తుంది, కానీ ఆయన మనకు తెలియబడపోతే కేవలం మనం చింతించడం వల్ల, మనం ఇంద్రియాలను నిగ్రహించుకోవడం వల్ల, వీటి వల్ల తెలియబడ్డం. మన బిహేవియర్ని చూసి, మన సాత్విక బిహేవియర్ని చూసి ఆయన తెలియబడితే తెలుసుకోవడం పనికి వస్తాం, కానీ మన డిమాండ్ చేసింది కాదు. అడిగితే ఇచ్చేది కాదు, అడిగితే ఇచ్చేది కాదు. మనకి ఫిట్ అయ్యి అనుకోండి, అడగకుండా వస్తాడు. మనకు యోగ్యత ఉందనుకోండి, అడగకుండా వస్తాడు. మనకు యోగ్యత లేదనుకుని అడిగినా కూడా అంచేది. మనకి ఇతరులను బట్టి ఏదో దుఃఖం వస్తుంది, వాళ్ళని బట్టి దుఃఖం వస్తుంది, దేవుని బట్టి దుఃఖం వస్తుంది. మన అంతఃకరణలో, మన అంతఃకరణలో ఉన్న దోషాల వల్ల వచ్చే అశాంతి లోకం నుంచి వస్తుంది రావటం, కానీ ఇంత ఎక్కువ రాదు. బయట కారణాల వల్ల ఏదైనా కారణాలున్నా, మన అంతఃకరణలో ఉన్న దోషాలలోంచి వచ్చేంత అశాంతి బయట కారణాలు ఉండదు. అంత ఉన్న అంత వేగం ఉండదు. అయితే నువ్వు అంటే నువ్వు ఉరికే నీ మనస్సు అటు ఇటు, నువ్వు దేహాన్ని ఎక్కడో మంచి ప్రదేశంలో కూర్చోబెడతావు అనుకో, నీ మనస్సుని చెడ్డ ప్రదేశంలో తిరుగుతావనుకో, నేను మంచి ప్రదేశంలో ఉన్నా అనుకున్న ప్రయోజనం లేదు. మీరు బ్రాహ్మణ ఇంటికాడ కూర్చున్నారు, మీ మనసులో చేపల వాసన ఉంటుంది. కూర్చోవడం బ్రాహ్మణ ఇంటికాడ కూర్చున్నారు, వైష్ణవుడి ఇంటికాడ కూర్చున్నారు, మనసులో చేపల వాసన. దానివల్ల ప్రయోజనం ఏంటని, కూర్చోవడం వైష్ణవుడి ఇంటికాడ కూర్చున్నారు కానీ మనసులో ఉంది చేపల వాసన. భగవాన్ ఏమడుగుతున్నారంటే, ఏ కారణము లేకుండా, ఏ కోరిక లేకుండా దేవుణ్ణి, భగవంతుని భజించడం, భగవంతుని స్మరించడం, భగవంతుని ఆరాధించడం, భగవంతుని పూజ చేయడం సాధ్యమేనాని సరసరైన దేవాలయాలకు వెళ్ళి కోరికలు చూడే వెళ్తారు. ఏదో కోరికలు, కొంతమందికి ఐశ్వర్యం కావాలని, కొంతమందికి ఆరోగ్యం కావాలని, కొంతమందికి సంతానం కావాలని, కొంతమందికి ఇంకోటి కావాలని, కొంతమంది ఇంట్లో పేచీలు ఉంటే వాళ్ళకి మంచి బుద్ధి కలగలేమని రకరకాల కోరికలతో వెళుతున్నారు. అది ఏ కోరిక లేకుండా గుళ్ళోకి వెళ్తాం, ఏ కోరిక లేకుండా భగవంతుని స్మరించడం సాధ్యమేనా అంటే, అందరూ సహేతుకేవి కానీ అహేతుక భక్తి ఉందా? కారణభక్తి చాలా మందికి ఉంది, లోకంలో కనిపిస్తుంది. కారణభక్తి అభిషేకాలు చేయించుకున్నాం, ఇంకోటి చేయించుకున్నాం, ఇంకోటి చేయించుకున్నాం, ఏదో కారణభక్తి. కారణం లేని భక్తి అది సాధ్యమా లోకంలో? మీకు కారణం చోటు భక్తి వస్తే ఆ కారణాన్ని నెరవేర్చగలడు భగవంతుడు, మీకు అనుకూలం చేస్తే చేయగలడు, కానీ దానివల్ల మోక్షం ఇవ్వడు. కారణం కనపడకూడదు, ఈశ్వరుడు పట్ల మీకు భక్తి ఉంటే అప్పుడు మోక్షం వస్తుంది. అహేతుక భక్తి సాధ్యమా? మనందరికి సహేతుక భక్తి అంటే కారణాలతో కూడిన భక్తి మన, అది ఏ కారణం ఉండకూడదు నీకు. అది అటువంటి భక్తి ఈ లోకంలో సాధ్యమంటే, భగవాన్ అంటున్నారు ఈ కోరికల వాళ్ళందరూ దేవుని ప్రార్థిస్తున్నాం అనుకుంటారు, అక్కడ తెలియకుండా వాళ్ళు కోరుకునే వాళ్ళు ప్రార్థించుకుని వెంకటేశ్వర స్వామి దగ్గర నమస్కారం పెట్టుకుంటారు. వాళ్ళు వెంకటేశ్వర స్వామి ధ్యానం చేస్తున్నాం అనుకుంటారు, కానీ ఏ కోరిక మీద వెంకటేశ్వర స్వామి ద్వారా చేయలేదు ఆ కోరిక వాళ్ళకి జ్ఞాపకం వస్తాను. అప్పుడు దేవుని కదా వాళ్ళు ధ్యానించింది వాళ్ళ కోరికలు. మీరు ఏదైనా కోరిక పెట్టి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళండి, మీ కోరికే మీ గురి వెంకటేశ్వర స్వామి చూసేటప్పుడు మీ కోరికే మీకు జ్ఞాపకం. అప్పుడు మీరు ధ్యానించే వస్తే మీ కోరికే, అప్పుడు దేవుని ధ్యానం కాదు, మీ కోరికలే అది నెరవేర్చచ్చు అది వేరే విషయం, కానీ మీ కోరికే గుర్తొస్తుంది. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవడైతే దాన్ని భగవాన్ ఖండించకుండా దాని భగవాన్ ఖండించకుండా ఏమంటున్నారంటే, ఏ వాంఛ ఏమంటున్నారంటే, ఏ వాంఛ లేని ఏ వాసన లేని మనసు, ఏ కోరిక లేని మనస్సు, ఏ కోరిక లేని మనస్సు, ఏ వాంఛ లేని మనస్సు, ఏ వాంఛ లేని మనస్సు, అంటే ఆ జీవుడికి ఏ వాంఛారహితుడైతే వాంఛారహితుడైతే కోరికల్లోంచి విడుదల పొందినవాడు అయి ఉంటే, వాంఛల్లోంచి విడుదల పొందినవాడు అంటే జీవుడు, వాడు కోరికల్లోంచి విడుదల పొందినవాడు అయింటే వాడికి తెలియకుండానే వాడు శివుడు అవుతాడు, శివస్వరూపుడు అవుతాడు. వాడు డిజైర్ చేస్తాడు అనుకోండి, వాడు డిజైర్ చేస్తాడు. కొంతమంది ఈ లోకంలో పురాణాలు చదువుతారు, ఈ లోకంలో ఉన్న భోగాల మీద వాళ్ళకి మనస్సు ఉండదు, పరలోకంలో ఉన్న భోగాల మీద మనకి ఈ పుణ్యం చేసుకున్న ఆ పుణ్యం చేసుకున్న ఆ లోకంలో ఇంత భోగం వస్తుంది అంత భోగం వస్తుంది. ఈ లోకంలో అనేక భోగాలు ఉంటాయి, ఆ భోగాల మీద ఇది మనస్సు వాళ్ళదు. ఇతర లోకాల్లో కూడా అనేక భోగాలు ఉంటాయి, ఈ మనస్సు కదా ఇక ఆకర్షణ ఉంటుంది ఇతర లోకాల్లో కూడా పుణ్యం చేసుకుంటే ఉంటే ఉన్న మాటే కొన్ని భోగాలు. ఆ ఈ కోరికలు లేని వాడికి వాంఛ లేని వాడికి పరలోకంలో ఉన్న భోగాల మీద మనస్సు ఉండదు, ఈ లోకాల మీద ఉన్న భోగాల మీద మనస్సు ఉండదు, కానీ భగవంతుడి మీద నూటికి నూరు పాళ్ళు భక్తి ఉంటుంది. వాడు తెలియకుండా వాడు శివుడు అవుతాడు, వాడు పూజారికుడు అవుతాడు, వాడికి శివత్వం లభిస్తుంది, వాడు నడుస్తున్న దేవుడు. అటువంటి వాడు నడుస్తున్న దేవుడు గుళ్ళో ఉన్న దేవుడు రాయనుకున్న ఊరికి అనుకుందా, ఇది ఇక్కడ నడుస్తున్న దేవుడు. వాకింగ్ గాడ్స్, శివత్వం పొందిన వాళ్ళు, ఏ వాయించలేని వాళ్ళు, నడుస్తున్న గాడ్స్, వాకింగ్ గాడ్స్. ఈ కోరికల దగ్గర ఇంకో ప్రమాదం ఉంది, మీరు అనుకున్న కోరిక నెరవేరుస్తాడనుకున్న భగవంతుడు అక్కడతో మీ మనస్సు సాగదు, దాంతో ఇంకో కోరిక పడుకోండి, అది కూడా నెరవేరుస్తాడనుకోండి ఇంకో కోరిక, ఆ కోరికనే స్వభావం మీకు మారదు. మీకు అర్థమవుతుంది, లోపలి కోరికలన్నీ గుణాలలోంచి వస్తాయి, అంటే గుణాలంటే స్వభావం, ఎక్కడి నుంచి వస్తుంది, మీ స్వభావంలోంచి వస్తుంది. నేను చెప్తారు, రజోగుణం ఉన్న వాళ్ళు లోభెత్తం ఎక్కువ ఉంటుంది, తమో గుణం ఉన్నవాడు సోమరతనం ఎక్కువ ఉంటుంది, ఆ తమో గుణం ఉన్నవాడు సమాజానికి వదిలేనిది ఇంటికి కూడా పనికిరాడు, అది ఇంకా మంత్రం మ్యాట్ వేసినప్పుడు పెద్ద పెద్ద జుట్టల దగ్గరికి వెళ్ళిపోతాడు. మీకు అర్థమవుతుంది, మ్యాచ్ వేసినప్పుడు జుట్టల పని చెప్పినప్పుడు దోళ్ల దగ్గరికి వెళ్ళిపోతా ఉంటాడు. తమ గుణం ఉన్నవాడికి ఏముంటుంది, బద్ధకం ఉంటుంది, వాడికి ఎక్కువ బద్ధకస్తుడు, తమ గుణం ఉన్నవాడు ఎక్కువ బద్ధకస్తుడు. పైగా అలచడం ఇంకో ప్రమాదం ఉండొచ్చు, పొద్దున్నే స్నానం చేయని తొందరగా లేచి పొద్దున్న స్నానం చేయని ఆత్మలో స్నానం చేయిస్తానంటాండి చలికి భయ. ఇటువంటి మాటలు కూడా చెప్తారు, నా ఆత్మలో స్నానం అవసరం, వాళ్ళతో ఇంకో ప్రమాదం ఉండాలి, వాళ్ళు మనకు తెలియక ఆత్మని ఆడి చలికి భయ చేశారు, నేను ఆత్మలో స్నానం చేస్తానంటాడు. ఆడికి ఆత్మజ్ఞానం ఉందంటే ఆడు మూర్ఖుడు కదా అనుకుని మనం మూర్ఖులు. తమ్ముగుడు ఉన్నవాడికి బద్ధకం ఎక్కువ ఉంటుంది, ఇందుకు అర్థమవుతుంది, ఆడు పొట్ట ఆడు పొట్టక సరిపోయాడు పని చేసి మనం పోషించాలి ఆడు పొట్టను, ఆడి పొట్టక సరిపడ కూడా పని. రజోగుణం ఉన్నవాడు బాగా సంపాదిస్తాడు, రజోగుణం ఉన్నవాడు బాగా సంపాదిస్తాడు, ఆడు సంపాదించుకుంటే ఆడు తినేస్తాడు లేదా బ్యాంకులో దాచుకుంటాడు, కానీ సమాజానికి రజోగుణం తమగుణం వాడికి బద్ధకం పెరుగుతుంది, రజగుణం వాడు సంపాదిస్తాడు, లోభిత్వం పెరుగుతుంది. రజగుణం వాడికి ఏదో సంపాదిస్తా ఉంటాడు, అన్ని నెల్లుకుంటా ఉంటాడు, మీకు మీకు అన్ని అర్థమవుతుంది, అన్నీ బాగానే ఉంటాయి. కానీ లోభిత్వం కొంచెం అలా రజగుణ లక్షణం అది, లోభిత్వం పెరుగుతూ ఉంటుంది. సత్వగుణం, సత్వగుణం ఏంటంటే ఆ సత్వగుణంలో ఉన్న వాడికి లోభిత్వం పెరగదు. జ్ఞానం సంపాదించుకోవాలి, జ్ఞానం సంపాదించుకోవాలి అనుకుంటా ఉంటాడు. ఆ జ్ఞానం రాకపోయినాడికి జ్ఞానం సంపాదించుకోవాలి, రజగుణం ఉన్నవాడు డబ్బు సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి ఎలా అనుకుంటాడు. ఆ సత్వగుణం ఉన్నవాడు జ్ఞానం సంపాదించుకోవాలి, జిజ్ఞాస పెరుగుతా ఉంటాడు. మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రేహ ఆచార్యులు వాళ్ళన్నారు. ఈ మానవ శరీరం విలువ తెలియటం లేదు మీకు. పశువులన్నీ అడ్డంగా పెరుగుతాయి, మనుషులు నిలువుగా పెరుగుతారు. దూడ నిలువుగా పెరగవు, అడ్డంగా పెరుగుతారు. మనుషులు ఎలా పెరుగుతారు? అడ్డంగా పెరగరు, నిలువుగా పెరుగుతారు. అసలు మానవ శరీరం, ఆ శరీరం ఎందుకు వచ్చిందో మీకు విలువ తెలియటం లేదు. మీకు డబ్బు విలువ తెలుస్తాను, కానీ కాలం విలువ తెలియటం లేదు. అంటే మనకు రోజులు వెళ్ళిపోతున్నాయంటే చావు దగ్గరికి వస్తుందని అర్థం. రోజులు వెళ్ళిపోతున్నాయంటే మనం ఏమనుకుంటున్నాం, రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి, రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి అనుకుంటాం, కానీ చావు దగ్గరికి వస్తుందని తెలియదు మనకి. రోజులు బాగా వెళ్ళి భార్య ఎక్కడికి వెళ్తున్నాయి? శ్మశానంలోకి వెళ్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నాయి? బాగానే శ్మశానానికి సిద్ధం అవుతున్నాం. ఆ కాలం విలువ తెలిసిన వాడు కానీ సాధన బాగా సాధన ఆ కాలం విలువ తెలిసిన వాడే సాధన బాగా చేస్తాడు. శ్రద్ధగా చదువుకుని పిల్లలు ఏం చేస్తారంటే మనం వెళ్ళి ఏదైనా మాట్లాడతాం అనుకోండి, మాట్లాడతారు మనతోటి, మనల్ని తొందరగా బయటికి పంపేస్తారు. ఈ చదువు లేని పిల్లలు చదువుకున్న వాళ్ళు చెలగడుతూ ఉంటారు, ఎక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం. వీళ్ళు ఒకసారి అబద్ధం చెప్పాలని పంపేస్తారు, మాకు ఇంటికాడి పని ఉందని, లేదా మా అమ్మ పని చెప్పింది, మీరు వెళ్ళిపోతారు అని ఆయన తప్పించుకోవడం. తెరకాటి నలుగురు కలిసి ఆడతారు కదంటే మూడు నాలుగో చేయి దొరకకపోతే ఆడు ఎవడు వాడుకోవాలని తిరుగుతూ ఉంటారు. చదువుకున్నాడు చెడగొట్టే తీసుకొస్తారు పిల్లలు, నాలుగో చేయుల కోసం తిరుగుతూ ఉంటారు. ఆయన లాక్కొచ్చేస్తారు. ఇప్పుడు కొంతమంది మంచి స్నేహాలు చేయటం వల్ల నూటికి 40 మార్కులు వచ్చినవాడు, 90 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. చెడ్డ స్నేహాలు చేయటం వల్ల 90 వచ్చిన వాళ్ళు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు. మా జిన్నూరు హై స్కూల్లో 10th క్లాస్ 1st క్లాస్ వచ్చి ఇంటర్మీడియట్ కెళ్ళి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. స్నేహాలు దోషం వాళ్ళు దీన్ని బట్టి మనకు సిద్ధం అవుతారు. అది షేక్స్పియర్ చెప్తాను, ఎవరితో ఏది ఎవరికి ఎవరైతే ఎవరితోటైతే స్నేహం చేస్తా అనుకుంటాను జాగ్రత్తగా ఉండి, వాళ్ళ గుణాలు మీకు వచ్చేస్తే వాళ్ళ స్వభావం వచ్చేస్తుందని చెప్పాడు. ఆయన బద్ధకస్తులు అయితే వాళ్ళ బద్ధకం కూడా మీకు వచ్చేస్తుంది. చదివే పుస్తకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి, చేసే స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి, మీరు పెరుగుతున్న వాతావరణ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అజాగ్రత్త పనికి రాదు, అజాగ్రత్త అశ్రద్ధ పనికి రాదు, అజాగ్రత్త పనికి రాదు. సత్వగుణం వాడికి జిజ్ఞాస ఉంటుంది, ఎలా వస్తున్నది? తమగుణం వాడికి ఆ ధనకాంక్ష ఒకటే ఉంటుంది. సత్వగుణం వాడికి జ్ఞానం ఆత్మజ్ఞానం సంపాదించాలన్నటువంటి జిజ్ఞాస ఉంటుంది. తమగుణం వాడు దీనికి పనికిరాడు, దానికి పనికిరాడు, దీనికి యహానికి పనికిరాడు, పరానికి పనికిరాడు. ఎవడు తమకు అయితే నువ్వు సత్వగుణం రాదు. సత్వగుణం వచ్చినప్పుడు దాని డ్యూరేషన్ పెంచుకోవడానికి, సత్వగుణం వస్తుంది అనుకోండి, వచ్చినప్పుడు దాని కాలాన్ని పెంచుకోవడానికి నువ్వు ప్రయత్నించి, ఈ ఆ మనిషి స్వభావం అటువంటిది, ఈ మనిషి స్వభావం అటువంటిది ఇలా అనుకుంటాం. ఆ స్వభావం అంటే ఈ గుణాలే స్వభావం. మనం పైకి అనుకునే ఆ మనిషి స్వభావం అంతేనండి, ఈ మనిషి స్వభావం అంతేనండి ఇలా అనుకుంటా. మా స్వభావం అంటే అర్థం ఏంటి? ఈ గుణాలన్నీ కలిస్తే మనిషి యొక్క స్వభావం ఏర్పడుతుంది. తాలింపు సరుకులు అన్నీ కలిస్తే కదా కూర తాలింపు పెట్టం. అలాగే ఈ గుణాలన్నీ కలిస్తే మనిషిలో స్వభావం ఏర్పడుతుంది. గుణాలు లేకుండా స్వభావం, గుణాతీతులు, గుణాతీతులు భగవంతుడే. ఈ గుణాలతోటి కూడిన స్వభావం ఏం చేస్తాయంటే తనకు అంతర్యాముగా లోపల ఈశ్వరుడు ఉన్నా అక్కడికి వెళ్ళటానికి పై ఈ గుణాలతో స్వభావం వెళ్ళినవ్వదు. అక్కడ ఎంతవరకు మనసును బాహ్యముఖం చేసేస్తున్నాం కానీ అంతర్ముఖం అవ్వడదు. ఇంకెంతవరకు శవాలు కూడా కానీ అది శివుడు కూడా ఉండదు. స్వభావం మంచిది కదా అనుకుని కానీ శవాలు కూడా వెళ్ళదు, శివుడు కూడా ఏమి ఉండదు. స్వభావం మంచిది అనుకోండి, అది శివుడు పొందుటానికి ప్రయత్నం చేసి శివత్వం పొందుతాడు, అది శివుడు యొక్క స్వరూపాన్ని పొందుతాడు. అసలు మీరు చూడండి, 1,000 కోట్లు డబ్బున్నోళ్ళు సుఖం కోసం కరువాల్సి ఉంటాడు, శాంతి కోసం కరువాల్సి ఉండదు. ఎందుకంటే అది లేదు గడికి. ఎప్పటి వరకు మనకు ఆ బ్రహ్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం కలిగే వరకు సుఖం కోసం కరువాల్సి ఉంటాం, శాంతి కోసం కరువాల్సుకుంటాం. చదివి ఉన్న వస్తువు తెలియకుండా ఈ ప్రవాహంలో, ఈ ప్రకృతి ప్రవాహంలో తిరుగుతూ ఉంటాం. అయితే నువ్వేం చేయాలంటే ఓ రహస్యం చెప్తున్నారు భగవన్. వాళ్ళు తోలు ఎవరు వంకతో వాళ్ళు చూసే వాళ్ళు తోలు అంత చూడకు. ప్రతి మనిషికి తోలు ఉంటుంది కదా, తోలు అంత చూడకు. ఎవరు తోలు అంకను చూడకు, ఏ మనిషిని చూసినా లోపల ఉన్నటువంటి అంటే అంతర్యామగా ఈశ్వరుడు లేకుండా జీవుడు రాడు, అది శరీరమే రాదు. శరీరం వచ్చిందంటే అక్కడ మనస్సు ఉంటుంది కదా, దానికి అంతర్యామగా ఉన్నాడు ఎవడు, ఈశ్వరుడే. అయితే నువ్వు ఎవరిలోకి చూసినా అంతర్యామే చూస్తాను, భగవంతుడే చూస్తాను. అప్పుడు నీకు తెలియకుండా భగవంతుడి చింతన వచ్చారు. ఈ టెక్నిక్స్ ఏంటి, టెక్నిక్స్ నువ్వు ఎవరంక చూసినా ఈ తోలు, తోలు కూడా తోలంక చూడ, తోలంక చూడకపోతే తోలు వ్యాపారం ఉండదు, లెదర్ బిజినెస్ ఉండదు. తోలను చూడకపోతే ఇంకా లెదర్ బిజినెస్, చర్మ వ్యాపారం. వీళ్ళు లావుగా ఉన్నారు, వీళ్ళు సన్నంగా ఉన్నారు, వీళ్ళు నల్లగా ఉన్నారు, వీళ్ళు తెల్లగా ఉన్నారు, ఇవన్నీ తోలు వ్యాపారం. తోలు కూడా వీళ్ళు నల్లగా ఉన్నారు, వీళ్ళు తెల్లగా ఉన్నారు, ఎర్రగా ఉన్నారు, ఇదంతా తోలు వ్యాపారం. లెదర్ బిజినెస్ అంటారు కదా, లెదర్ బిజినెస్ అని తోళ వ్యాపారం కూడా ఉంది, తాడి బిజినెస్ లాగా ఇలాగా. లోపల అది దేహంలో తేడా ఉంటుంది, మనస్సులో తేడా ఉంటుంది. దేహంలో తేడా ఉంటుంది, మనస్సులో తేడా ఉంటుంది, గుణాలలో తేడా ఉంటుంది. మీకు ఆ గుణం ఎందుకు అది వాళ్ళు కాదు, నిజంగా ఏదైనా గుణం నా గుణం వాళ్ళకి కాదు. ఏదో ప్రమాదవశాత్తు వచ్చినాయి, యాక్సిడెంట్ లేదు. నిజంగా వాళ్ళు ఏ గుణం ఉన్నా గుణం వాళ్ళకి కాదు. అదంతే నీకెందుకో, ఆ లోపల అసలు లోపల అంతర్యామగా ఈశ్వరుడు లేకుండా అసలు దేహమే రాదు. అయితే లోపల నువ్వు అంతర్యామగా ఈశ్వరుని భగవంతునే చూస్తూ ఉండు, నీకు లాభం ఏంటంటే నీకు భగవంతుని చింతన పెరుగు. వాళ్ళు తోలు అంకు చూస్తా అంటే తోలు వ్యాపారం పెరుగు. అంతర్యామగా నువ్వు భగవంతుని చూస్తా అంటే నీకు ఆకర్షణ ఉండు, బాహ్యమైన ఆకర్షణ ఉండవు, భగవంతుడి తాలూకు చింతన పెరుగు. ఎవరైతే భగవంతుడు చెప్తాడు, ఎవరైతే నాలో అందరినీ చూసుకుంటాడో, అందరిలో నన్ను చూస్తున్నాడు, వాడు సమదర్శి, వాడు సమదర్శి, వాడు జ్ఞానం అవుతాడు. ఇంకేది వాడికి రెండోది ఉండదు, ఏకంగా ఉంటుంది, రెండు. ఎవరైతే అందరిలో నన్ను చూస్తున్నాడు, తనలో అందరినీ చూస్తున్నాడు, వాడు ఏకం అవుతాడు. ద్వైతి ఉంటే కదా ఆకర్షణ, ద్వితీయ ఉంటే ఆకర్షణ. ద్వైతం లేనప్పుడు ఆకర్షణ ఏముంది, ద్వైతం లేనప్పుడు ఆకర్షణ లేదు, ద్వైతం లేనప్పుడు ఆకర్షణ లేదు. ఇందాక మన ప్రేమ గురించి చెప్పుకున్నాం. భగవాన్ అన్నారు ప్రేమ కూడా రెండో పక్షమే, ప్రేమ కూడా రెండో పక్షమే. అందరిలో నిన్నే చూసుకుంటున్నావు అనుకో, ఇంకా ప్రేమించడం ఏంటన్నాడు. వాళ్ళు వేరుగా చూసినప్పుడు ప్రేమ వస్తుంది. అందరిలోని నిన్నే చూసుకుంటాం మనకి, ఇంకా ప్రేమి ప్రేమ ఎక్కడ ఉందండి? అదికే మిమ్మల్ని మీరు చూసి ఇష్టంగా ఉండాలని చెప్పాలా? చెప్పక, మీరు మిమ్మల్ని చూసి ఏమంటే మీరంటే మీరు ఇష్టంగా ఉండాలని మీకు చెప్పక్కర్లేదు. మీకు అర్థమవుతుంది, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మేము చెప్పక్కర్లేదు. అందరిలోనే తన్నే చూసుకున్నప్పుడు ఇంకా తను తాను ఏం ప్రేమించుకుంటాడు అన్నాడు. అంటే ఇది చిటారు కొమ్మ సబ్జెక్ట్ చెప్పటం. ఏంటిది, అందరిలోనే తన్నే చూసుకుని తనలో అందరిని చూసుకున్నప్పుడు ఇంకా ప్రేమేమి ఉందన్నాడు. రెండో వస్తువు ఉన్నప్పుడు ప్రేమ, రెండో వస్తువు ఉన్నప్పుడు ఆ రెండు ద్వితీయ లేనప్పుడు ప్రేమ ఏంటి? అంటే కొంతమంది అంటారు మీ భగవాన్ మాటలు తిరకాస్తగా ఉంటాయంటారు. అంటే వాళ్ళకి అందుకోలేక, వాళ్ళు మంచివాడే అందుకోలేక అలాగంటారు, తిరకాస్తగా ఉంటారు. మాకు రామకృష్ణ పరమహంస గారి మాటలు బాగా అర్థమవుతాయండి, మీ భగవాన్ మాటలు తిరకాస్తగా ఉంటాయంటారు. ఈ మాటలు మరి మీకు ఎలా? ప్రేమ అంటే దీనికి రెండు వస్తువు ఉన్నప్పుడు ప్రేమ, కానీ అంతాని పోయినప్పుడు ఇంకా ప్రేమ ఏంటారు? అది ద్వితీయం లేదు, రెండవది లేదు, అది నాన్ రియల్ స్టేట్. అది అమృతానుభవం. అదేంటది? అమృతానుభవం. ఏ ఒక్కర్లేదు, మన నోటితోటి ఏం మాటలు చెప్పుకుంటున్నామో, మన నోటితోటి ఏం మాట్లాడేది చెప్పుకుని అది మన అనుభవం. అది మన అనుభవానికి అందిదాన్ని కొంత కడసారి జన్మ. మన నోటితోటి ఏం మాట్లాడేది చెప్పుకుంటున్నామో అదే మనకు అనుభవానికి అందిందని కొంత కడసారి జన్మ. ఇంకా శరీరాలు ఇంకా శవాలను మొయ్యక్కర్లేదు. భగవాన్ చెప్తా ఉంటారు, కోరటానికి ఏమి లేదు, చూడటానికి ఏమి లేదు, వినటానికి ఏమి లేదు. భగవాన్ ఎవరైనా కాశీ వెళ్ళండి, రామవసి వెళ్ళి చూసే చూసిరండి అంటే ఆయన అనువారు, చూడటానికి ఏముంటున్నారు, చోటు చూసేది ఏమి అంత ప్రకృతి, వినేది ఏమి లేదు, చూసేది ఏమి లేదు, చూసేది ఏమి లేదు, వినేది ఏమి లేదు. అన్ని దృశ్యాలే కదా, ఎక్కడికి వెళ్ళినా దృశ్యమే కదా. చూసేది ఏమి లేదు, జ్ఞాని ఎక్కడికి వెళ్ళినా ఒకటే చూస్తాడు. ఆ ఒడి తప్పించి రెండోది లేదు, ద్వితీయం లేదు అసలు. చూడటానికి ఏమి లేదు, వినటానికి ఏమి లేదు. భగవాన్ ప్రపంచంలో ఏ సంఘటన ఎలా జరిగినా ఆయన ఎప్పుడు దేనికి అబ్బురి పడలేదు, ఆశ్చర్యపడలేదు. వాడు భగవాన్. ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా, ప్రపంచంలో ఎటువంటి సంఘటన జరిగినా అయ్యో ఎలా జరిగిందని ఎప్పుడు ఆయన ఆశ్చర్యపడలేదు. ఏ సంఘటన, ఏ వస్తువు ఆయన ఆకర్షించలేదు, ఏ వస్తువు ఆయన మనస్సును ఆకర్షించలేదు, ఏ సంఘటన ఆయన ఆశ్చర్యపడతలేదు. వాడి గుణాతి ఇవన్నీ ఎందుకు చెప్తారు? వాడు ఎవడో గుణాతీతం. ఇప్పుడు ప్రపంచ యుద్ధం వచ్చేసిందండి అని ఇప్పుడు ఎవరైనా చెప్తారనుకోండి, మనకేం అప్పుడే వచ్చేసిందని ఆశ్చర్యంగా వింటాం. ఆయనకి ఎప్పుడు ఆయన జీవితంలో దేని గురించి ఆశ్చర్యపడలేదు, దేని గురించి అబ్బురి పడలేదు, ప్రపంచంలో ఆయన ప్రపంచంలో దేని పట్ల ఆయనకు వాంఛలేదు, ఆయన వాంఛింపబడింది లేదు, ఆశ్చర్యపడింది లేదు. వాడి గుణాతీతుడు, వాడే బ్రాహ్మిస్తి, వాడే బ్రాహ్మిస్థితి పొందారు వాడు. అయితే కృష్ణుడు గీతలు తీసేది ఇది మహేశ్వరు. భక్తుడంటే నాకు ఇష్టం, యోగి అంటే నాకు ఇష్టం, వారన్నా ఇష్టమే, వీరన్నా ఇష్టమే, భజించే వాళ్ళంటే ఇష్టమే, భరించే వాళ్ళంటే ఇష్టమే, పూజ చేసే వాళ్ళు ఇష్టమే, మంచి ప్రవర్తన వాళ్ళు కూడా మంచి వాళ్ళే, ఇంటెలిజెంట్ బిహేవియర్ మంచిదే, సాత్విక బిహేవియర్ మంచిదే, ఇవన్నీ మంచియే. కానీ జ్ఞానం దగ్గరికి వచ్చేప్పటికి వాడు నేనే, నేను వాడినే, వాడికి నాకు తేడా లేదు, వాడికి పెట్టి నమస్కారం నాకు కూడా అంటుంది అన్నాడు. మీరు జ్ఞాని, జ్ఞాని అంటే వాడు ఆత్మ, జ్ఞాని అంటే వాడు ఆత్మ. అయితే వాడికి మీరేదో నమస్కారం, నేను ఆత్మని. అయితే భగవంతుడు ఆత్మ లేకుండా ఉండడు, జ్ఞాని అంటే ఏంటి ఆత్మ అంటే వాడికి పెట్టి నమస్కారం నాకు కూడా అంటుంది. అంటే మన పురాణంలో మాటం, కేశవుడికి ఒక్క నమస్కారం పెడితే అందరి దేవతలకు అందిపోతున్నాను. కేశవుడికి ఒక్క నమస్కారం పెడితే అందరి దేవతలకు ఏం చేద్దాను, అందరి దేవతల ద్వారా అంతర్యామి కేశవుడు. త్రిమూర్తి స్వరూపుడే కేశవుడు, త్రిమూర్తి యొక్క ఐక్యమే కేశవుడు. భగవంతుడు సృష్టించడం, పోషించడం, ప్రపంచాన్ని లయించి ప్రపంచానికి సంబంధించిన పనే కాదు, మన అంతర్యాముగా ఉన్నాడు కూడా ఆయనే, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడు ఆయన, ప్రపంచాన్ని పోషించేవాడు ఆయన, మరి ప్రపంచాన్ని లయించేసేవాడు ఆయన, మనం చెప్పు అదే ఒకటే కాదు, మనకు అంతర్యాముగా ఉన్నాడు కూడా ఆయనే. అయితే సుఖం కోసం కరివాసు ఉన్నా, శాంతి కోసం దొరకదు, కరివాసు ఉన్నా దొరకదు. ఎప్పుడు వరకు మన స్వరూపం మనకు అనుభవం అక్కడ తప్పించి అక్కడ ఇవ్వలేదు. మన మనస్సు చుచి అచ్యుతుడు, భగవంతుడు ఎవడు అచ్యుతుడు, కృష్ణుడు ఎవరు, ఎప్పుడూ ఎటువంటి పరిస్థితులు కూడా చ్యుతి కానివాడు, ఎటువంటి పరిస్థితులు కూడా చ్యుతి లేదు, చ్యుతి లేనివాడు ఎవడు అచ్యుతుడు. మన మనస్సు ఎటువంటి పరిస్థితులు కూడా చ్యుతి కాకుండా చూసుకుంటే ఆయన స్వరూపం మనకిస్తాడు, ఆయన పేరే అచ్యుతుడు. ఆయన పేరే అచ్యుతుడు. అచ్యుత అనంత గోవింద, అంటే ఈ సృష్టికంతా ఆధారంగా ఉన్నవాడు ఆయన. అంటే ఈ సృష్టిని చూస్తున్నాం మనం, ఈ సృష్టికి ఆధారంగానే వస్తువును చూడలేకపోతున్నాం. మీకు అర్థమవుతుంది, ఈ భగవద్గీత చెప్పింది సృష్టికి ఆధారంగా ఉన్నవాడు చెప్పాడు. అయితే వాడి మాటలు మనం శ్రవణం చేస్తే ఆధార ప్రపంచానికంటే ఏ వస్తువు ఆధారంగా ఉందో దాన్ని పొందుతాం. కృష్ణుడు అక్కడ వ్యక్తి కాదు, బ్రహ్మమే, బ్రహ్మమాయి చెప్పాడు. తర్వాత ఈ లోకం విషయాల్లో మనస్తుడు ఏదైనా ప్రెజర్ తీసుకుంటాం అనుకోడు, మీరు ఏదైనా మిమ్మల్ని పోగిడారనుకోండి, మీకు అర్థమవుతుంది, మీరు సంతోషించారనుకోండి అనుకోండి, మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేశారనుకోండి, మీరు సంతోషించారనుకోండి, మీకు అర్థమవుతుంది. మరి ఈ సంతోషం బయట కారణాల వల్ల ఏ సంతోషాన్ని మీరు పొందినా మీ సంతోషం అంతా దుఃఖముగా మారిపోవండి, మీ నిలవంతా అప్పుగా మారిపోవండి. ఏమండి బయటనే నిందాస్థుతులు మనం పట్టించుకోమనుకోండి, ఇందాక శవం ఉదాహరణ చెప్పాను కదా, అలా నిందాస్థుతులు మనకి ఏదైనా నిలవుంటే మన నిలవ మనకి ఏదైనా అప్పు ఉంటే అప్పుడు నిలవగా మారిపోవండి. నిందాస్థుతులు మనం పట్టించుకోమనుకోండి, ఆ టైంలో మనం అప్పుల్లో ఉన్నాం అనుకోండి, అది నిలవగా మారిపోవడం. మీరు నిందాస్థుతిని పట్టించుకుంటే మీ ఆనందం దుఃఖముగా మారిపోవడం, మీ సంతోషం దుఃఖం. నిందాస్థుతిని పట్టించుకోకపోతే మీకు అప్పుడు దుఃఖం ఉన్నా మీ దుఃఖం అంటే సంతోషముగా మారిపోవడం. ఇంద్రియాల ద్వారా బయటకు వెళ్ళేది కూడా మనస్సే, ఇంద్రియాల ద్వారా కూడా బయటకు వెళ్ళేది మనస్సే. ఏ ఇంద్రియం ద్వారా మనస్సు బయటకు వెళ్తుందో చూసుకోవాలి. అందరికీ ఒక ఇంద్రియం ఆకర్షించాలి, మీకు అర్థమవుతుందో. మన ఇంద్రియాలంటే ద్వారాలు, ఇంద్రియాలంటే ద్వారాలు. ఏ ద్వారం ద్వారా మనస్సు బయటకు వెళుతుందో చూసుకోవాలి, మీకు అర్థమవుతుందో. అది చూసుకుని అక్కడి నుంచి సాధన ప్రారంభించాలి. సాధన లేకుండా సిద్ధి కలగదు, సాధన లేకుండా సిద్ధి కలగదు. కొంతమంది భక్తులు ఎలా ఉంటారంటే వాళ్ళ గమ్యము భగవంతుడే, సాధన కూడా భగవంతుడే. వాళ్ళ గమ్యమెవరు భగవంతుడే, సాధన కూడా భగవంతుడే. మేము స్వతంత్రం కాదని, మేము పెద్దవాళ్ళం కాదు, మాకు మీరు పెద్దవాళ్ళు, మీ పత్రులు మీరు చేసుకోండి, మేము పెద్దవాళ్ళం కాదు, మాకు సాధన కూడా. కొంతమంది భక్తులు ఎలా ఉంటారు, మాకు గమ్యం ఒకటి ఆయన కాదు, సాధన కూడా ఆయన, ఉపాయం కూడా ఆయన, ఆయన పొందే మార్గం కూడా ఆయన పొందే మార్గం కూడా ఆయన, ఆయన పొందటం ఆయన కాదు, ఆ పొందే మార్గం కూడా ఆయన. శాస్త్రం ఏం చెప్పాయంటే, మనం గుళ్ళోకి వెళ్తాం, గుళ్ళో ఒకసారి ఏమో చక్ర బొంగలు పంచిపెడతారు, ఒకసారి ఏం పంచిపెడతారు, పులిహార పంచిపెడతారు, ఇంకోసారి దద్దోజనం, ఇంకోటి రకరకాల మార్చేస్తూ ఉంటారు. సరిగ్గా ఒకసారి ఇల్లుడికి మనకు చక్ర పొంగలు దొరుకుతుంది. మరి నేను అదే క్వశ్చన్ తిరుపతిలో అదే క్వశ్చన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ టైంలో చక్ర పొంగలు కొనుక్కోదు. చక్ర పొంగలు ఏముంటుంది, బియ్యం ఉంటాయి, పెసరపప్పు ఉంటుంది, కొద్దిగా పాలు ఉంటుంది, నెయ్యి ఉంటుంది, అన్నీ ఒకసారి సరిగ్గా తగులుతుంది, పులిహారు తగులుతుంది. అది పాపం కారం కొంతమంది కారం పట్టదు, కా తింటే గంతికి పట్టేస్తుంది, కొంతమంది దద్దోజనం తగులు. మీకు ఆ టైంకి అలాగే మన జీవితంలో కూడా అది మనం దద్దోజనం వచ్చినా ప్రసాదం కింద తీసుకుంటున్నాం, పులిహారు వచ్చి పడయం, మనం ఏదో కొంచెం నోట్లో వేసుకుంటాం, మిగతా తక్కువ పెట్టినా. అలాగే చక్ర పొంగలే ప్రసాదమే, దద్దోజనం ప్రసాదమే, ఇంకోటి రకరకాలు ఉన్నాయి అందులో. తర్వాత ప్రసాదాలు 10 రకాలు ఉంటారు. మనకి విష్ణు ఆలయాలు దొరికింది వెళితే ప్రసాదాలు మంచిగా దొరుకుతాయి. పొద్దున్న మరి సాయం దాకా ప్రసాదాలు సరిగ్గా మనం మేము తిరుపతి ప్రసాదాలు దేవుడికి చక్ర పొంగలు పంచిపెడుతున్నాం. అయితే చక్ర పొంగల ప్రసాదం పులిహార ప్రసాదం కాదని, పులిహార ఇచ్చే మనం పుచ్చుకుంటాం, అది ప్రసాదం కాదనుకోకుండా. అలాగే నువ్వు వెళ్ళిన టైంను బట్టి, నువ్వు వెళ్ళి వ్యవసాయం, నువ్వు వెళ్ళి ఆ విశేషాన్ని బట్టి నీకు ఆ వస్తువు దొరుకుతుంది. జీవితంలో కష్టం కాదు కూడా అటువంటి ఓసారి ఆ ప్రారంభాన్ని బట్టి అది దేవుడు చక్ర పొంగలైనా దద్దోజనమైనా లేకపోతే ఇంకోటైనా పులిహారైనా ఇంకా రకరకాలుగా పంచిపెడతారు కదా. ఏదైనా నువ్వు ప్రసాదం కింద ఎలా తీసుకుంటున్నావో, నీకు సంతోషమైన సంఘటనలు, దుఃఖం తీసుకొచ్చే సంఘటనలు అలా ప్రసాదం కింద తీసుకుంటే ఆయన అనుగ్రహం నువ్వు పాత్ర అవుతాను. ఇప్పుడు మనకి వెళ్ళి పులిహారు పెట్టారని కూడా తిట్టాం, ఏదో అంతకొంత నోట్లు వేసుకుంటాం, మిగతా పక్క వాళ్ళు పెడుతున్నాం కదా ప్రసాదం అనుకుంటాం. అలాగే జీవితంలోని నీ ప్రారంభాన్ని బట్టి ఏ సంఘటన వచ్చినా అది ప్రారంభం ప్రసాదం కిందే తీసుకో. అప్పుడు ఏమవుతుంది, నీకు సమాధానం పొందే బుద్ధి కలుగుతుంది. ఏం కలుగుతుంది, సమాధానం పొందే బుద్ధి కలుగుతుంది, సమాధానం పొందే మనస్సు కలుగుతుంది. నీ ముందు నీ మనస్సుకు సమాధానం ఏర్పడుతుంది, నీ బుద్ధికి నీ సమాధానం ఏర్పడుతుంది. నీకు ఆ క్వాలిఫికేషన్ వల్ల నా అనుగ్రహాన్ని నీకు ప్రసాదిస్తాను. మనం ఎంత కష్టపడినా లోపల భగవంతుడు ఉన్నాడు. ఆయన మనకు తెలిసే వరకు నిజం మనకు తెలియదు. లోపల భగవంతుడు ఉన్నాడు అంతటి అన్నగా, ఆయనకి మనం తెలియబడే వరకు ఈ లోపల మనం ఎన్ని తిప్పలు పడ్డా, ఎన్ని సాధనలు చేసినా మనకు నిజం తెలియదు. నిజం కాని ఆయన మనకు భగవంతుడు మనకు తెలిసే వరకు నిజం కాని దాన్ని నిజం అనుకుంటేనే ఉంటాం. మీకు అర్థమవుతుందా, మంచి చెడ్డన మంచి అనుకుంటాం, భగవంతుడు మనకు తెలిసే వరకు చెడ్డన మంచి అనుకుంటాం, విషాన్ని అమృతం అనుకుంటాం, విషాన్ని అమృతం అనుకుంటాం, చెడ్డన మంచి అనుకుంటాం, సత్యము కాని దాన్ని సత్యం అనుకుంటాం, నిత్యము కాని దాన్ని నిత్యం అనుకుంటాం. ఎప్పుడు ఆయన మనకు ఎరుకులోకి వచ్చే వరకు. అయితే ఆయన ఎరుకులో రావాలంటే ఏంటి, ఆయన దయకు మన పాత్రలు అవ్వాలి. ఆయనకి మనం దయకు పాత్రలు అయితే ఏం చేస్తాడు, మాయ లక్షణాలు. ఇంతవరకు మనం చెప్పింది అండి మాయ లక్షణాలు, అంటే అజ్ఞానులు మాయన్న అజ్ఞానం ఒకటే, ఈ అజ్ఞాన లక్షణం. అప్పుడు మాయను దారిమ్మంటే అప్పుడు మనం తల్లి ఆయన అనుగ్రహం లేకుండా మనకు మాయ దారి ఇవ్వదు. ఏం చేత మాయ మందకది ఇస్తాడు. ఆయనది కాబట్టి ఆయన దారి ఇమ్మంటేది ఇస్తుంది, మంద కాదు. అంతే మనం దారి ఇమ్మన్నది ఇవ్వదు. మమ్మ మాయా దొరచ్చా, నా మాయను జయించడం ఎవరికి సాధ్యం, సాధ్యం కాదు, చాలా కష్టమది నా మాయను జయించటం. మమ్మ మాయా ఏమంటాడు, మమ్మ మాయా, ఆ మాయ మీది కాదని చెప్పలేదు, నాదే ఆ మాయ, నాదే మమ్మ మాయా, ఆ మాయ నాదే. ఇలా వాక్యాల దగ్గర మనం వాక్యాల దగ్గర కథనలు అయిపోతున్నాం, వాక్యాల దగ్గర కథనలు అయిపోతున్నాం. అది అందరిలోనే దేవుణ్ణి చూడటం నేర్చుకుంటే నీకు దైవ చింతన ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది? ఈ తోలి బిజినెస్ ఉందే మాట్లాడు. నువ్వు ఎవరిలోకి చూసినా అంతర్జాలుగా ఉన్నవాడిని చూడు. వాడు ఒక్కడే నిజం, వాడు ఒక్కడే సత్యం. ఏదైతే సత్యమో అదే నిత్యం, ఏదైతే నిత్యమో అదే సత్యం. సత్యము కానిది నిత్యముగా ఉండదు, నిత్యము కానిది సత్యముగా ఉండదు. సత్యము కానిది నిత్యముగా ఉండదు, నిత్యము కానిది సత్యముగా ఉండదు. ఆ లోపల ఉన్నాడు పరమాత్మ కూడా సత్యం. ఆ లోపల వాడు నువ్వు చూడటం, ఆయన చూడటానికి ప్రయత్నం చేసి నీకు తెలియకుండా దైవ చింత లోపల ఉన్న దైవాన్ని నువ్వు చూడటానికి ప్రారంభం నేర్చుకుంటే నీకు తెలియకుండా నీకు దైవ చింత ఏర్పడుతుంది. ఒక 5 నిమిషాలు అడిగిన చూపించారు. వీడి సపోర్ట్ మన వీడి మీద ఆంతనం, వీడి మీద ఆంతనం, వీడి మీద ఆని కింద జీవితం. అలాగే దేవుడు కూడా మనకు స్వతం. మనంతలో మనం మన సపోర్ట్ కోసం భగవంతుని ఎందుకు తెలుసు, భగవంతుని ఎందుకు మనం ఆరాధిస్తున్నామంటే, భగవంతుని ఎందుకు మనం పట్టుకుంటున్నామంటే, ఆ బయట ఉన్న అవతార పురుషులు ఎందుకు ఆరాధిస్తున్నామంటే, వీడిని సపోర్ట్ చేసిన కింద ఎలా తెలుస్తున్నా బయట ఉన్న దేవతను సపోర్ట్ చేసుకుని హృదయంలోకి దిగుతారు. మన హృదయంలోనే బంగారం మనకు దొరికిందనుకోండి, దీన్ని పట్టుకోక్కర్లేదు. ఆ బంగారం దొరికే వరకు సపోర్ట్. బాహ్యమైన నామరూపాలు అవతార పురుషులందరూ కూడా మనకి సపోర్ట్. వాళ్ళు మనకి సపోర్ట్ అండి. ఆ సపోర్ట్ కోసం వాళ్ళు పూజిస్తాం, జపిస్తాం. భగవాన్ ఏమో శివుడిది ఆర్ద్ర నక్షత్రం, ఆర్ద్ర భగవాన్ పునర్వస్తు నక్షత్రం. భగవాన్ పునర్వస్తు శివుడిది ఆరుద్ర, కృష్ణుడిది రోహిణి, కృష్ణుడిది రోహిణి, రాముడిది పునర్వస్తు. అయితే నీకు తెలియకుండా నువ్వు అందరిలోని అంతర్యాముగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి నువ్వు ఎలా దర్శిస్తావంటే, అవి ఏక వస్తుంది నువ్వు చూస్తున్నా భిన్నత్వం పోతుంది నీకు. గ్రమేత ఎలా సాధన చేస్తే నీకు భిన్నత్వం పోతుంది, భిన్నత్వం పోతుంది నీకు. అలాగా అందరిలోనే ఒకే వస్తు నువ్వు చూడగలుగుతున్నావు వరకు నీకు తెలియకుండా నీకు ధ్యానం కూడా అయిపోతుంది. అసలు ప్రత్యేక శవంలా కూర్చుని ధ్యానం చేస్తున్నాం, ధ్యానం వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియదు అంటారు. ధ్యానం కూర్చుంటారు ఏం చేస్తున్నారో మన వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో మనకు తెలియదు. తలుపు కొడితే మటుకి పెద్ద పాములకు వచ్చి మీద పడిపోతారు మన ధ్యానం చెరగొట్టేవాళ్ళు. లోపల ఏదో ఉంటుంది, ఏదో చేసుకుంటూ ఉంటారో మనకు తెలియదు. వాళ్ళు శరీరం అలా కూర్చుని ఉంటుంది లోపల, మన మనసు వాళ్ళ మనసు ఏం చేస్తుందో మనకు తెలియదు, అది ఎక్కడ ఉందో మనకు తెలియదు. ఇదే బలం. నీకు తెలియకుండా నీకు జ్ఞానస్థితి వచ్చేస్తుంది. ఏదో అందరిలోనూ ఒకే వస్తువుని చూస్తే బ్రహ్మం ఏకమే. బ్రహ్మం ఎలా ఉంటుంది? ఏకంగానే ఉంటుంది. అంతర్యామిగానే వస్తువును చూస్తుంటే నీకు తెలియకుండా ఏమవుతుందంటే, ఆయన గురించి ఒకటే ఆలోచన, ఒక వస్తువు మీద ఆలోచన నిలబడుతుంది. ఒకే వస్తువు మీద నీకు ఆలోచన నిలబడితే, ఒకే తలంపు మీద నీకు ఆలోచన నిలబడితే మిగతా తలంపులు రావటం మానేస్తాయి. మిగతా తలంపులు రావటం ఏక వస్తువును చింతించడం వల్ల కూడా మనం నాశనం అవుతుంది. అదే ధ్యానం అంటారు. ఏక వస్తువును చింతించడం వల్ల కూడా మనం నాశనం అవుతుంది. అలా ఇప్పుడు మీరాబాయి కృష్ణ 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 కృష్ణని కృష్ణుని స్మరించి కృష్ణుని చింత ఆవిడ అనేక విమర్శలు భరించింది. ఎవరు బంధువుల ద్వారా, సమాజం ద్వారా, మీరాబాయి కూడా అనేక విమర్శలు భరించి, కానీ ఎప్పుడు తట్టడం పోలేదు. అంటే చెప్తారు, బలహీనులకి, బద్ధకస్తులకి, బయస్థులకి ఆత్మజ్ఞానం రాదని. బలహీనులకి, బద్ధకస్తులకి, బలహీనులకి, బద్ధకస్తులకి, బయస్థులకి ఆత్మజ్ఞానం రాదని. నీ శరీరంలో ఒప్పుకోనని చెప్పు, నీ ముక్కులో గాలి తిరుగుతానని చెప్పు. అర్జున మూడు విడిచిపెట్టకు, యజ్ఞ దాన తపస్సులు విడిచిపెట్టకు, మూడు విడిచిపెట్టకు. యజ్ఞం, దానం, తపస్సు. తపస్సు అంటే ఏ పని చేసినా యజ్ఞభావం తెలిచింది. యజ్ఞం అంటే విష్ణువే, యజ్ఞం అంటే విష్ణువే. ఏ భావన చేసినా విష్ణువే. ఇప్పుడు మనం దానం చేస్తున్నాం అనుక యజ్ఞభావం తోడు చెయ్యాలి. ఇప్పుడు ఆ వ్యక్తిని చూసి చేయకూడదు, దానం చేసేటప్పుడు లోపల అంతర్యామును చూసే చెయ్యాలి. అప్పుడు ఆ వస్తువుని ఎవరికి ఇస్తున్నా నీకు నువ్వే ఇచ్చుకుంటున్నావు. బస్ అది యజ్ఞభావం అంటారు. ఇప్పుడు మీరు ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చారనుకోండి, ఆ 10 రూపాయలు అంతర్యామిగా ఉన్నాడు ఎవడు? ఈశ్వరుడే. ఆ లోపల ఆవిడకి అంతర్యామిగా ఉన్నాడు ఎవడు? నీకు ఆడే అంటే నీకు నువ్వే ఇచ్చుకుంటున్నావు. అప్పుడు ఇతరులకు ఇచ్చామనే భావన పోతుంది, అప్పుడు రజోగుణం తగ్గిపోతుంది. ఈ టెక్నిక్స్ అండి. ఎన్ని ఏంటి టెక్నిక్స్? తర్వాత ఇది ఉపనిషత్తు, తైత్తిరి ఉపనిషత్తులు చెప్తాడు, మర్యాదగా నువ్వు అట్టిపండు ఎవరికి ఇస్తావు అనుకో, మర్యాదగా ఇవ్వాలి. నువ్వు నీ భావన ప్రధానం అక్కడది, నువ్వు భ్రావణ ప్రధానం. నువ్వు రజోగుణంగా ఇవ్వకూడదు. సాత్విక మనస్సుతో, సాత్విక మనస్సును కల్టివేట్ చేసుకోవాలి మనం. లేదు లేదు అనుకోకూడదు, సంపాదించుకోవాలి. ఏ సాత్విక గుణాన్ని సంపాది మనం సత్వగుణాలతో ఎక్కువ స్నేహం చేస్తే మనకు తెలియకుండా మనకు సత్వగుణం కూడా వచ్చేది. మన సినిమాలకు వెళ్తే ఎక్కువ అలవాటు అనుకోడు ఉదాహరణకి. ఆ సినిమాలకు వెళ్ళి అలవాటు లేని వాటితో స్నేహం చేస్తే నెమ్మదిగా అలవాటు పోదు. మనకి ఏ అలవాటు అయితే ఉందో అలవాటు లేని వాళ్ళతో స్నేహం చేస్తే ఈ అలవాటు దానంతది ఊడిపోదు. అది షేక్స్పియర్ చెప్పాడని చెప్పాడు కదా, నీకు తెలియకుండా గుణాలు వచ్చేస్తాయి. మీకు సినిమాలు చూసి అలవాటు లేదనుకోండి, వాళ్ళతో ఎక్కువ స్నేహం చేస్తున్నారు అనుకోండి, రోజు వేళ కాకపోయినా 4 నెలలకైనా మీకు అలవాటు వచ్చేస్తుంది. చదివే పుస్తకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి, చేసే స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త అజాగ్రత్త పనికి రాదు, అశ్రద్ధ పనికి రాదు. అది ఒక మాటలోనే కాదు, చేతలోనే కాదు. నువ్వు ఏదైనా ఇచ్చే పని చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేయాలి, శ్రద్ధగా చేయాలి. అజాగ్రత్తగా చేయకూడదు, అశ్రద్ధగా చేయకూడదు. లోప అహం వైశ్వ నరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణ అపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. మనం ఎవరికైనా అన్నం పెడతాం అనుకోండి, భోజనం పెడతాం అనుకోండి, లోపల తినేవాడు ఈశ్వరుడు. అది లోపల మనలో ఉన్నటువంటి అగ్ని హరింపజేస్తుంది. మనలో మన అన్నం తింటాం, మనలో ఉన్న అగ్ని ఈశ్వరుడు అగ్ని రూపంలో ఉన్నాడు. ఈశ్వరుడు ఎలా ఉన్నాడు? అది లోపల జఠరాగ్ని రూపంలో ఉన్నాడు. మన అన్నం తినేటప్పుడు మనం ఎవరికైనా అన్నం పెడితే వాడు తిండి వాడిలోనే జఠరాగ్ని తింటుంది. ఆ జఠరాగ్ని ఎవడు? ఈశ్వరుడు. ఆ జఠరాగ్ని ఎవడు? ఈశ్వరుడు. అప్పుడు నువ్వు పెట్టేది ఆ యజ్ఞభావంతో చేస్తే ఎల్లమ్మ తింటుంది, సుబ్బమ్మ తింటుంది అనుకోకు. అగ్ని రూపంలో ఉన్నవాడు ఈశ్వరుడు. అంచేతే నీకు అక్కడ ఉన్నవాడు ఎవడు? ఈశ్వరుడు. అక్కడ ఉన్నవాడు యజ్ఞభావంతో చేస్తే అక్కడ ఎల్లమ్మ తింటలేదు, ఈశ్వరుడు తింటున్నాడు. ఈశ్వరుడికి ఇచ్చావు నీకు అనిపిస్తుంది. ఈశ్వర భావన ప్రాక్టీస్ చేయాలి. ఆ నిజంగా కూడా అగ్ని రూపంలో ఉన్నాడు ఈశ్వరుడు. మన ఆకలి లేకపోతే ఏం తింటాం? ఆకలి లేకపోతే, ఆకలి ఉంటే కదా మనం తినేది. ఆకలి లేకపోతే ఏమి తినలేము. ఆకలి ఉంటే మనం తింటాం. ఆ అగ్ని అన్నాన్ని అన్నాన్ని పచనం చేసేది ఎవరు? లోపల అగ్ని. అగ్ని లోపలో ఉన్నాడు ఎవడు? ఈశ్వరుడు. ఇంకా ఎవడు? నువ్వు పెట్టేది ఇచ్చేది ఈశ్వరుడు, తీసుకునేది ఈశ్వరుడు. ఇంకా నువ్వెక్కడ ఉన్నావు? నువ్వు లేవు. నువ్వున్నావు అనుకోవటం మాయ. ఇచ్చేది ఈశ్వరుడు, నీకు ఆ ఇవ్వాలన్న బుద్ధి కలగ చేసేవాడు ఈశ్వరుడు, అక్కడ తినేది ఈశ్వరుడు, పెట్టేది ఈశ్వరుడు, తినేది ఈశ్వరుడు. నీకు ఆ భావన ఉంటే కనుక నీకు ఆ యజ్ఞభావం నీకుంటే నీకు తెలియకుండా నీకు ధ్యాన స్థితి వచ్చేస్తుంది. నీకు ప్రాణాయామంతో సంబంధం లేకుండా ధ్యాన స్థితి వచ్చేస్తుంది. తపస్సు అంటే ఏమి లేదు, మనలోని గుణాలను ఎండింపు చేయటం. తపస్సు అంటే ఏంటి, ఎండి మనలోని పునర్జన్మ తీసుకొచ్చే కారణాలు మనకు తెలుస్తూ ఉంటాయి. మనలోని పునర్జన్మలు తీసే కారణాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఏమి లేదు, తపస్సు అన్నా మన పుణ్యక్షేత్రాలకి ఎన్నా ఒకటే జ్ఞాపకం, ఈ ఒక్క వాక్యం జ్ఞాపకించుకుని మీరు డిస్పర్స్ అయిపోండి. మన పుణ్యక్షేత్రాలకు వెళ్ళా, పూజ చేసినా, జపం చేసినా, పెద్దలను ఆశ్రయించినా, శాస్త్రం 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 అంటే శాసించేది శాస్త్రం, ఇది ఆచరించం, అది పనికి రాదు, అది పనికి రాదు, అది ఆచరించకూడదు, ఇది ఆచరించేది, ఇది చేయదగింది, అది చేయకూడదు. అది ఏదైతే నిరంకుశంగా చెబుతుందో, ఏదైతే శాసనం చెప్పినట్టు చెబుతుందో అది శాస్త్రం. భగవద్గీత భగవద్గీత ప్రకరణ గ్రంథం కాదు. మీకు అర్థమవుతుందా, ఈ శంకరాచార్యుల వారు, రామానుజాచార్యులు, మధ్వాచార్యుల వారు, రమణ మహర్షి గారు వీళ్ళు చెప్పిన బోధన లాంటివి కాదు. వీళ్ళు మంచి జ్ఞానం గురించి చెప్పారు. భగవద్గీత మా ప్రకరణ గ్రంథాలు కాదు, శాసనం. ఇది పనికి రాదు, ఇతర ఆర్గ్యుమెంట్ చెప్పదు, ఇంకా పనికి రాదు, ఇది పనికి వస్తుంది, అది వదిలేయి, ఇది చేయని ఇంకా ఆర్గ్యుమెంట్ కుదరదు. నేను ఏదో మీకు ఆర్గ్యుమెంట్ చెప్తాను కృష్ణుడు కుదర చేసి శాసించేది శాస్త్రం. ఇప్పుడు రమణ మహర్షి గారు మనకు ఏదైనా మాట చెప్పారనుకోండి, మాకు మీరు చెప్పింది మాకు అర్థం అవటం, అది సరి 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 సరిని అది చెప్తారు. మీకు అర్థం అవుతుందా, కృష్ణుడు అలా కాదు, చెప్పేస్తాడు ఇది పనికి వచ్చింది పని, అది శాసనం. భగవద్గీత శాసనం, ప్రకరణ గ్రంథం కాదు, ఉపదేశ గ్రంథం కాదు, శాసనం. అది ఎక్కడుందో, దేవతలు తాగిన అమృతం లేదు, ఈ గీతలో అమృతం ఉందంటారు. మీకు ఎలా బాగుంటే ఎలా చేయండి, మీరు కూడా ఆలోచించుకోండి, మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి. మీకు ఎలా అటువంటి తెంగర మాటలు ఏం కాదు, అనుమానం మాటలు ఏం చెప్పడు. ఇది పనికి రాదు అంటే పనికి రాదు, వాడిది భగవంతుడు స్వయంగా దేవుడు. మనకేది మంచో మనకేంటే, ఇప్పుడు కొంతమంది గురువులు చెప్పినా మీరు ఆలోచించి నా అభిప్రాయం చెప్పారు, మీరు ఆలోచించుకోండి, ఇటువంటిది మాటలు ఏం చెప్పడు, శాసనమే. అవునంటే అవును, కాదంటే కాదు. మీరు చెప్పేది మాకు అర్థం అవుతుంది అంటే భగవాన్ ఏమని సరి సరి ఏమన్నారు అలా చెప్పడం. ఇది మీకు పనికి వస్తుంది, ఇది మీకు పనికి రాదు, ఇది మీరు విడిచిపెట్టేసేది, ఇది అందుకునేది, ఇది పట్టుకునేది, ఇది విడిచిపెట్టేది. మీకు అర్థమవుతుందా, ఇది మీరు, ఇది మీకు, ఇది నిషేధం, ఇది మీరు చేయదగిన పని, అది చెయ్యకూడన పని, ఇది ధర్మం అది అధర్మం, ఇది నీతి అది అది నీతి కాదు అని మామూలు కొండ బద్దలకుంటున్నట్టు చెప్పేస్తాడు. నీకు బుర్రకంగా పని చెప్పడం, ఆలోచించుకోవడం అంటే ఆలోచన లేదు. దేవుడు వాడు దేవుడు, మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి. నీ ఆలోచన ఏమి లేదు, ఇంక నీ తలకాయ పని చెప్పడం. మన తలకాయలు ఏముందో మనస్సు ఉండదు, మన తలకాయలో నీ మనస్సు అనే జీవ లక్షణాలు, రోజుకో రకంగా ఉంటాడు. శాసించేది శాస్త్రం, భగవద్గీత శాస్త్రం. అంటే నరసింహరాజు గారు ఆయన ఒక భగవద్గీత తప్పించేది విడిచిపెట్టేస్తారు. ఏది భగవద్గీత తప్పించింది, ఏది ఏ పుచ్చుకొని చదివారు కదా భగవద్గీత చదివారు. నేను ఎప్పుడైనా ఎవరైనా మామూలు విషయాలు చెప్తాంటే ఆయన మనసులో ఏమనుకున్నారు అంటే, నాకు భగవద్గీత ఇష్టం కదా, నాన్నగారు భగవద్గీత గురించి చెప్పటాడు అది ఏంటి అనుకున్నారు. పైకని మోరు కదా లోపల, అది అండర్స్టూడ్. అదేంటది అండర్స్టూడ్, పైకి అనపడినా అండర్స్టూడ్ అంటాడు దాన్ని. మీకు ఎలా బాగుంటే అలా చేయండి, మీరు ఇంటికి వెళ్ళి కూడా ఆలోచించుకోండి, ఈ మాటలు ఏమి ఉండవు. డిక్టేట్ చేసేయటం, పులిస్టాప్ కామాతో సహా డిక్టేట్ చేసేయటం, డిక్టేషన్ అది. ఏదో 4 లెక్కలు ఇచ్చి 2 లెక్కలు చేయండి చెప్పడం ఏం కాదు. అక్కడ ఇది దైవ లక్షణం, ఇది అసలీ లక్షణం, ఇది రాక్షస లక్షణం, ఇది దేవతల లక్షణం. అది కన్నీకి చెప్పేస్తాడు ఎక్కడెక్కడ పులిష్టాప కామాలతో సహా డిక్టేట్ చేస్తాడు. సిమకోలను ఎక్కడ పెట్టాలో, కామ ఎక్కడ పెట్టాలో అన్ని కండి ఖచ్చితంగా శాసించేది శాస్త్రం. అది భగవద్గీత ఏంటిది? శాస్త్రం. శాస్త్రం ఏం చేస్తుంది? శాసించే ప్రకరణ గ్రంథం కాదు భగవద్గీత అంటే, శాసించాలి. మాకు నచ్చలేదని చెప్తారనుకోండి, మీకు నచ్చలేదని చెప్తా సర్లేండి ఇంకో దారికి వెళ్ళండి అలా చెప్పడు. మీకు నచ్చకపోతే నచ్చినట్టు చేసుకోమని చెప్తాడు. ఇప్పుడు మీకు నచ్చకపోతే ఇంకో చోటకి వెళ్ళిపోండి, ఇంకో మార్గం చూసుకోండి, ఇంకో హాస్పిటల్ చూసుకోండి అని చెప్పడు. మీకు నచ్చకపోతే నచ్చినట్టు చేసుకోండి అంటాడు. అది కృష్ణాలి వాడు, వాడి దేవుడు. కర్మ సన్యాసం మంచిదే, కర్మ ఫలత్యాగం మంచిదే, కర్మత్యాగం మంచిదే, ఆ పనిచ్చిపెట్టేది మంచిదే, పని చేసే ఫలం అది గీత పొడిగిన అడుగుతా ఉంటాడు. ఎవడ ఆ లోపల ఉద్దేశం ఏంటంటే యుద్ధం మానేద్దాం. ఏ అధ్యానికి ఆయుధ్యానికి అంటనే స్టవులేస్తాడు. కర్మ సన్యా కర్మయోగ కర్మయోగం కంటే కర్మ సన్యాసమే మంచిదేమో, కర్మ ఫలత్యాగం కంటే అసలు కర్మ నేర్చిపెట్టేటి మంచిదేమి, ఇటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అవి ఎక్కడ ఈ ప్రశ్న ఇస్తాడు ఖండించి అవసరం పారేశ్వరుడు. సరే నేను ఏదో చెప్పేశాను అలా అనుకో. ఎక్కడ కర్మ సన్యాసం చెప్తే యుద్ధం విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నాడు ఉద్దేశం. ఆ నిర్ణయిస్తాడు వీడు. నువ్వు ఎన్నిసార్లు అడుగుతావేంటే అని అడగడు. అది ఇచ్చే ఆ ప్రశ్న అడిగినప్పుడల్లా కోసి పనసకాయ కోసినట్టు దురిపేశాడు పట్టుకుని. కర్మ సన్యాసం కంటే కర్మ ఫలత్యాగం గొప్పది. అంటే నేను అవసరం అయితే యుద్ధం చెయ్యి, జయించు రాజ్యాన్ని, నీకు అక్కర్లేదు ఇంకోటికి, అది పని నుంచి పారిపో. నీకు రాజ్యం అక్కర్లేదు అని ఇంకోటికి అందరినీ పారిపోవటం ఏంటి? కర్మ సన్యాసాన్ని నేను ఒప్పుకోలేదు అసలు. ఇంకోటి నువ్వు కర్మ సన్యాసం చేస్తావు, నీ పొట్ట కోసమే పని చేసుకోవాలి కదా. ఇప్పుడు పోను ఇతరులను ఉద్ధరించిన మాట వదిలేయండి. అదే అర్జునుడు చెప్పాడు ఆయన లోపల ఉద్దేశించి యుద్ధం వదిలేయమంటాడేమో. ఈ పైకి అనుకునే మాటలు కాదు. కానీ జీవలక్షణాలు ఏదో మన తాతగారు అని ఈయనకి ఉండేది అభిమానం. ఎవరికి? అర్జునుడికి. ఆడు మా మనవాళ్ళు మంచివాడని ఆయనకు ఉండేది. ఇదంతా దొంగ యుద్ధం కింద తయారైన చివరికి. మిగతా వాళ్ళ విషయంలో కాదు, ఈవేళ విషయంలో. అలాగే మన గురువు గారు ద్రోణాచార్యుడు మన గురువు గారు అని అర్జునుడి ఏదో పాపం మన దగ్గర చదువు నేర్చుకున్నారు మంచివాడని ఆయనకు ఉండేది. అంచేత వీళ్ళ దగ్గర ఎంతో దుర్యోధన తెలిసి ఇద్దరు దొంగలు ఎంతో కొంత భీష్ముడు ద్రోణ ఆయనతో కర్ణుడు నమ్ముకున్నాడు. అలా కర్ణుడు లేకపోతే భారత యుద్ధానికి వెళ్ళడం చెప్పాడు దుర్యోధను. శిరస్సు లేకుండా దేహం ఉంటుందా, కర్ణుడు లేకుండా యుద్ధం ఉంటుందా? అంటే కర్ణుడికి ఏం అభిమానం లేదు, నెక్కర్చిగా చేస్తాడు. చేసేది ఒకరోజు చేసినా పోరు చేసినా అది చేయగలిగింది ఏదో చేస్తాడు. వీళ్ళిద్దరికి లోపం ఉండదు. ఏదో మంచివాడాడు, మంచివాడు ఆయన ఏమో నా దగ్గర విద్య నేర్చుకున్నాడు అని ఆయనకి అభిమానం. ఏదో మనం మనవాళ్ళని ఏదో అభిమానం. మీకు అర్థమవుతుందా? పాపం వీళ్ళు ఎక్కడైనా దొరికితే చంపివాడు కాదని ఈ మనవాళ్ళు అయితే ఎదురు ఎదురుకుండా పడ్డారనుకోండి యుద్ధం మానేసి దుర్యోధనతో గొడవ. అది ఎదురుకుండా పడితే ఈయన వదిలేసి ఇంకో పక్క వెళ్ళి యుద్ధం చేసేవాడు బ్రహ్మసులోడు. ఒక్కరోజే తీవ్రంగా యుద్ధం చేసి ఆయన ఎవడో చంపలేడు. ఎవడు నేను భీష్ముడిని ఎవడో చంపలేడు. భీష్ముడు యుద్ధవీరుడే కాదు, మహాజ్ఞానం అని చెప్పాడు రమణ మహర్షి గారు. ఒక్కరోజు యుద్ధం చేసాడు, ఆ రోజు నేను చంపేద్దామని కావాలి. నేను చంపేద్దామని యుద్ధం చేయలేదు, కృష్ణుని ఓడించడానికి చేశాడు. పాండవులను ఓడించడం కాదు, కృష్ణుని ఓడించడం అంటే ఏంటి? నేను ఆయుధం పట్టుకుని గుర్రాలు తోలుతాను, ఆయుధం పట్టనని చెప్పాడు. వాడి చేత ఆయుధం పట్టని చెప్పాను. ఆయుధం పట్టినని ఎవడు చెప్పాడు? దేవుడు చెప్పాడు. మళ్ళీ ఎవరి చేత పట్టించాడు? దేవుడి చేత ఆయుధం పట్టించాడు. వాడు వాడు యుద్ధం చేస్తుంటే ఈయన చొక్కాలు తిరిగిపోయింది. ఈయనకి ఇటువంటి యుద్ధాలు ఎక్కడ? కృష్ణుడి దగ్గర యుద్ధానికి ఎందుకు వెళ్ళి కూడా మనకి సిరిపి చొక్కాలు తెలిపి యుద్ధానికి వెళ్ళి కూడా అదే యుద్ధము మనకు తెలుసు. మనం పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు ముస్తాబా ఎలా వెళ్తామో ప్రతిరోజు యుద్ధానికి వెళ్ళేప్పుడు స్నానం చేసి చిరుకు బట్టలు వేసుకుని యుద్ధానికి వెళ్ళేవాడు. అర్జునుడు అనేవాడు ఏంటి రా మీ తాతగారు నా చొక్కాలు చింపేస్తున్నాడు, నా చొక్కాలని చింపేస్తున్నాడు. సాయంత్రం వరకు ఇలాగే చేస్తే మధ్యాహ్నం 2-3 అయిపోయింది. సూర్యుడు అస్తమించి వెంటనే యుద్ధం ఆపిచేయాలి. భీష్ముడు అన్నాడు, కృష్ణుడు అర్జునుడితో అన్నాడు, మీ తాతగారు ఏ రకంగా యుద్ధం చేస్తే సాయంత్రానికి అసలు పాండవ సైన్యం ఉండదు అని చెప్పాడు. అప్పుడు 2 అయిపోయింది. అప్పుడు ఇంకా చాలా టైం, 6 కానీ సూర్యుడు అస్తమం అవగం ఎక్కడికక్కడ నరికేస్తలు పడేస్తున్నాడు. అప్పుడు చూశాడు అర్జునుడు కూడా బాగానే చేస్తున్నాడు, తెలిసిన లాభం లేదు. ఇంకా వాడు మామూలుగా సాయంత్రానికి యుద్ధం పూర్తి చేస్తాడని చెప్పాడు. పైగా మన సంప్రదాయం వాళ్ళంతలో అనుకుంటేనే కానీ వాడు చావుడాడు. అప్పుడు చక్రం పట్టుకున్నాడు, చక్రం పై ఎప్పుడైతే చక్రం పట్టుకున్నాడో ఆయన వదిలేశాడు, ఆయుధం వదిలేశాడు. నీ చేత చక్రం పట్టించడానికి ఇంత యుద్ధం చేశానని చెప్పాడు. ఆ గొడవ వదిలేడు. ఆ రాత్రి చెప్పాడు, పని నీటికి వీళ్ళందరినీ లేపేశాడు. ఆ గొడవ పోయిన తర్వాత ఆడు రేపుడు ఎలా సిద్ధం అవుతాడేమో, అందరిని చెప్పా అందరిని చంపేస్తాడేమో రేపుడు. రాత్రి 12 లేచి రాత్రి 12 పాండవులను లేపన్నాడు కృష్ణుడు. ఏదో మీ తాతగారిని ఎవడో చంపలేడు, ఇవాళ ఎంత యుద్ధం చేస్తే రేపు కూడా అలా చేసేలా ఉన్నాడు ఆ ముసలుడు. ఆయన చెప్పి మీరు ఏం చేస్తారంటే తాత తాత నువ్వు చచ్చిపోని అడిగిరామన్నాడు. ఆడు దేవి పగలైతే అందరూ చూస్తారు, పగలైతే అందరూ చూస్తే ఈ తిరిగి చాటి మళ్ళీ పివి నరసింహరావు గారికి కూడా ఉన్నాయి కొంత. ఆయన పార్లమెంట్ నెంబర్ని ఎక్కడైనా డబ్బెట్టి కొనాలనుకోండి, రాత్రి 2 వెళ్ళమనోడు, రాత్రి 2 వెళ్ళి వాళ్ళు ఇచ్చే డబ్బాడికి ఇచ్చేసి రమ్మనోడు. రాత్రి 11 దాకా సిటీస్లో ఏదో రాత్రి 2 సిటీలో గొడవ ఉండదు. కానీ రాత్రి 11 దాకా ఎన్ని కార్లు తిరిగి కార్లు ఉంటే ఆయన ఎవరికైనా పార్లమెంట్ మెంబర్ 10 కొనాలనుకోండి, వాళ్ళు రాత్రి ఇంటికాడ ఉండమని రాత్రి 2 బాగా డబ్బు పంపించాడు. వాళ్ళకి డబ్బు ముట్టాక మరుసటి రోజు వాడికి అనుకూలంగా ఓట్లు వేసేవారు వాళ్ళు. మళ్ళా మైనార్టీ గవర్నమెంట్ని 5 నడిపాడు. మంచివాడు చెడ్డవాడు వదిలేదు, మైనార్టీ గవర్నమెంట్ని 5 నడిపాడు. ఎందుకంటే ఆ రాత్రి ఏమన్నాడంటే మీ తాతగారి పరిస్థితి బాగాలేదు తాతయ్య తాత, మీరంటే ఇష్టం ఉంది వాడికి తాతయ్య తాత, నువ్వు చచ్చిపోయాక నువ్వు ఆయన అడగని చచ్చిపోతాడు అని వెళ్ళి అడిగామంటే ఏం చేస్తారు వెళ్ళి అడుగు ఇచ్చారు. తాతయ్య తాత నువ్వు చచ్చిపోయామని అడిగారు, ఈ రకంగా మీరు యుద్ధం చేయండి నేను చచ్చిపోతానని చెప్పాడు. 10 రోజులు యుద్ధం చేసి శరీరం యుద్ధం మానేశాడు. ఉత్తరాయణం అంటే ఆయన దక్షిణాయనంలో యుద్ధం చేసి యుద్ధం మానేస్తే ఉత్తరాయణం వచ్చే వరకు ఉన్నాడు. ఉత్తరాయణం అంటే ఇప్పుడు నిన్నటించి ప్రారంభం ఉత్తరాయణం. ఉత్తరాయణం గురించి దక్షిణాయనం గురించి చాలా పేచీలు ఉన్నాయి. ఆ పేచీలు కూడా మనకు వద్దు. ఇది ఆయన నుంచి నేను సంక్రాంతి పెద్ద పండుగ గురించి ఉత్తరాయణ ప్రయాణం, ఉత్తరాయణం 6 ఉంటుంది. దక్షిణాయనం 6, ఉత్తరాయణం 6, సంక్రాంతి నుంచి ఉత్తరాయణం. అంటే ఆయన ప్రాణం ఉత్తరాయణం వరకు అడ్డుపెట్టుకున్నాడు. అంటే ఉత్తరాయణం అంటే ఏంటి? దక్షిణ రాజగోపాలాచారి అంటే వాడు ఉత్తరాయణం అంటే ఏంటి, దక్షిణాయనం అంటే నాకు ఇంకా కన్ఫ్యూజన్ పోలేదన్నాడు భగవద్గీత చదువు. అది అటించండి. ఉత్తరాయణం అంటే ఒక రకంగా మనకు పేచీ లేకుండా ఉండాలి. ఉత్తరాయణం అంటే జ్ఞాన మార్గం, దక్షిణాయనం అంటే అజ్ఞాన మార్గం అనుకుంటే సరిపోదు. మనం ఏ మార్గంలో ప్రయాణించి, ఉత్తరాయణం అంటే జ్ఞాన మార్గం, దక్షిణాయనం అంటే అజ్ఞాన మార్గం, మనం ఏ మార్గంలో ఉన్నామంటే చూసుకుంటే సరిపోదు. మనం అజ్ఞాన మార్గంలో ఉన్నా జ్ఞాన మార్గంలో ఉన్నా అది చూసుకుంటే సరిపోతా ఉంటుంది. అంటే ఉత్తరాయణంలో చనిపోయిన వాళ్ళు తరిస్తారు, దక్షిణాయనంలో కంటే ఉత్తరాయణం, దక్షిణాయనంలో ఉన్నవాళ్ళు తరించిన కానీ దక్షిణాయనంలో మరణించిన వాడు ఉత్తరాయణంలో మరణించే ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఉత్తరాయణం అంటే జ్ఞానం, ఆ జ్ఞానం పొంది, ఆ జ్ఞానం పొందిన వాళ్ళందరూ చరిత్రను చెప్పడం ఉత్తరాయణం దక్షిణాయనం అని చెప్పారు. ఆ పరిభాష వేరు, వేదంలో ఉన్న పరిభాష వేరు, అలా భగవద్గీతలో ఉన్న పరిభాష కూడా డిఫరెంట్గా ఉంటుంది. వేదంలో ఉన్న పరిభాష కూడా కొన్ని మాటలు మనకు అర్థం కావు. సరే అది వదిలేద్దాం. ఏదో వెళ్ళి అడిగారు, చచ్చిపోమని అడిగారు. ఎవరు అడుగుతారు తాత తాత నువ్వు చచ్చిపోమని అడిగారు. వాడు చచ్చిపోతే యుద్ధం ముగియదు అసలు. అంటే జరాసంధుడితో జరాసంధుడు ఎవరు అంటే కంసుడు మాంగారు. జరాసంధుడు ఎవరో కంసుడు మాంగారు. ఆడి తరుముకి వస్తే పదిసార్లు పారిపోయాడు కృష్ణుడు. ఆడి తరుముకి వస్తే పదిసార్లు పారిపోయాడు. ఇదేం దేవుడు పారిపోతున్నాడు అని అనుకున్నారు. అంటే అర్థం ఏంటంటే అక్కడ భగవంతుడు కూడా అవతారంలోకి వచ్చినప్పుడు ఆ చట్టాన్ని గౌరవిస్తారు. కృష్ణుడు రాముడు కూడా మనలాగే సంతోషం వచ్చినప్పుడు ఒక రకంగా దుఃఖం వచ్చినప్పుడు ఒక రకంగా కనిపిస్తాడు. నిజంగా ఆ వికారానికి లోపల లేవు, కానీ ఆ ప్రకృతిని గౌరవించడం కోసం అలా కనిపించేవాడు. ఊరికే కనిపించలేదు, లోపల ఇవ్వలేదు. అంటే అవతారం శరీరం ధరించి వచ్చాడు కదా, అయితే శరీరదారులు ఎలా ఉంటారో అది చూపించడం కోసం ఆయన దుఃఖపడినట్టు సంతోషం పడినట్టు మనకు రామాయణంలో కనిపిస్తుంది. అంటే ఆయన అవతారం వచ్చాడు కాబట్టి, భూమి మీద దిగి వచ్చాడు కాబట్టి ఆ రకంగా ఆయన మనిషి 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 కూడా ఇలా ఉంటారు సుమాని మనకు చూపించడం కోసం చేశాడు. లోపల వాళ్ళు ఎవళ్ళో వాళ్ళకి తెలుసు. అలాగే పదిసార్లు పారిపోయాడు కృష్ణుడు. పారిపోతే మనం ఏమంటాం, పారిపోలక్కడు. వాడి మరణం వీడి చేతిలో లేదు. ఎవరి చేతుల్లో? కృష్ణుడికి, భీముడి చేతిలో. ఎవడు మరణం? ఆ జరాసంధ్రుడు. ఆ జరాసంధ్రుడు వాడి పేరు. ఆడి మరణం కృష్ణుడి చేతిలో, భీముడి చేతిలో. తర్వాత ఆయన భీముడు ఆ టైం వరకు ఈయన పారిపోయేవాడు. అక్కడ ఏం చంపలేక్కడు. చట్టాన్ని గౌరవించు, ఒక ధర్మాన్ని గౌరవించు. అదేంటి చట్టాన్ని? ఆడి చేతి వీడు చంపబడ్డాడు కాబట్టి అప్పుడు వరకు వీడు ఓర్చుకున్నాడు. అందుకే అందుకని శక్తి లేకాదు. శక్తి లేకుండా ఈస్తాడు ఉండడు. వాళ్ళ అనుగ్రహం మనకు వచ్చింది అనుకోండి, కూర్చోండి నుంచోండి అలా చేయండి ఎలా చేయండి అని చెప్పి ఇవ్వటమే మోక్షం. అది అవతారం కూడా ఇవ్వటమే, చెప్పటం కాదు ఇవ్వటం. అవతార పురుషుల అనుగ్రహానికి మనం పాత్రలు అయ్యామనుకోండి, చెప్పటం కాదు ఇవ్వటం. అది నీ చుట్టూ అందరి హృదయాల్లో ఉన్నటువంటి నువ్వు ఆయన చూస్తంటే, ఎందుకంటే నీకు తెలియకుండా ఏక వస్తువుని చింతించడం వల్ల మనస్సు నశిస్తుంది. నీకు అర్థమవుతుంది, ఏక వస్తువుని చింతించడం వల్ల మనస్సు నశిస్తుంది. అందరిలోనూ అంతర్యాముగాను ఈశ్వరుని చూస్తే నీ అక్కడ నీకు తెలియకుండా నీకు జ్ఞానస్థితి కలుగుతుంది. నీకు తెలియకుండా నీకు జ్ఞానస్థితి కలుగుతుంది. ఇప్పుడు మనస్సు మనోనాశనం, నేరాబాయికి మనోనాశనం ఎలాగైంది? నిరంతరము కృష్ణ చింతనం. అలాగే త్యాగరాజుకి మనోనాశనం ఎలాగైంది? నిరంతరము రామచింతనం, నిరంతరము రామచింతనం. వాడికి మీరాబాయికి మీరాబాయికి మనస్సు ఎలా నశించింది? నిరంతరము నిరంతరము కృష్ణుని స్మరించడం వల్ల. త్యాగరాజుకి మనస్సు ఎలా నశించింది? అక్కడ రూపభేదం కానీ వస్తువు ఒకటి, నిరంతర ఏక వస్తువుని నిరంతరము చింతించడం వల్ల మనస్సు నశిస్తుంది. అది ఒక సిద్ధాంతం. భగవంతుడు అన్నా ఆత్మ అన్న ఒకటి. మీరు మీ హృదయంలోని అంతర్యామని ధ్యానం చేయొచ్చు, లేదా అవతార పురుషుల్లో ఒక అవతారాన్ని తీసుకుని మీరు ధ్యానం చేయొచ్చు. రెండు ఒకే చోటకు తీసుకెళ్తాయి. రెండు కూడా ఒకే చీడ. అంటే భక్తి మార్గం ఎక్కడ తీసుకెళ్తుందో జ్ఞాన మార్గం కూడా అక్కడికి వస్తుంది. నేనేమన్నా విచారణ మార్గం ఎక్కడికి తీసుకెళ్తుందో శరణాగతి మార్గం కూడా అక్కడికి తీసుకెళ్తుంది. ఇక్కడ మనం గ్రహించవలసింది ఒకటి, మీరు భక్తి మార్గంలో ప్రయాణం చేయండి, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయండి, కర్మ మార్గంలో ప్రయాణం చేయండి, ధ్యాన మార్గంలోంచి ప్రయాణం చేయండి. దీని అన్నింటికి ఒకటే ఉపాయం, ఈ దొంగ నేరులోంచి బయటపడ్డాయి. ఈ మిథ్యాన్ని మనకు కల్పించుకుని నేనులోంచి బయటపడటం. ఏ నేనైతే నేను కాదో ఆ నేను నేను అనుకుంటున్నాను. ఈ అన్ని మార్గాల లక్ష్యం ఏది? ధ్యాన మార్గం. ఎన్ని కర్మ మార్గం, ధ్యాన మార్గం, జ్ఞాన మార్గం, భక్తి మార్గం, ఈ అన్ని మార్గాల లక్ష్యం ఒకటంటే ఒకటే ఈ దొంగ నేనులోంచి విడుదల పొందటం. తెలుగు చెప్పినా, బోర్లే చెప్పినా, అలా చెప్పినా, ఇలా చెప్పినా, ఈ దేహాభిమానంలోంచి, ఈ దేహాభిమానంలోంచి దేహంతో తాదాత్యం పొందుతున్నటువంటి మొదటి తలంపుతో విడుదల పొందడం ఈ యోగాల యొక్క లక్ష్యం. ఇందులోంచి బయటపడాలి మనం. నేను నేనంటుంటే అందులోంచి బయటపడటానికే, బయటపడటానికే ప్రతి యోగం యొక్క గమ్యం కూడా అదే. అంచేత నువ్వు అంతా దేవుణ్ణి చూస్తున్నావు అనుకో, అప్పుడు నీకు కొంతకాలానికి ఏం తెలుస్తుందంటే నేను కూడా దేవుళ్ళు ఉన్నాను అనిపిస్తుంది. నువ్వు అంతా దేవుణ్ణి, అంతా ఎడి చూసినా దేవుణ్ణి చూస్తున్నావు అనుకో, అప్పుడు నీకేమనిపిస్తుంది? నువ్వు కూడా ప్రకృతిలో నువ్వు దేవుళ్ళు ఉన్నావు అనిపిస్తుంది. నువ్వు అంతా దేవుణ్ణి చూసినప్పుడు నేను కూడా ప్రకృతిలో లేను, నేను కూడా దేవుళ్ళలో ఉన్నాను అనే భావం నీకు కలుగుతుంది. అయ్యా, అంటే నిరంతరం భగవంతుని చింతించమని భాగవతంలో చెప్తారు. కొంతమంది చెప్తూ ఉంటారు, బాగుపడే వాళ్ళందరూ భాగవతం, బాగుపడాలనుకునే వాళ్ళందరూ భాగవతం. ఏం చెప్తారు? బాగుపడే వాళ్ళందరూ కూడా భాగవతం చదవడం. ధర్మ, అర్థ, కామ, మోక్ష, ఇవన్నీ పురుషార్థాలు. ఈ నాలుగేంటి? పురుషార్థాలు. ధర్మ, అర్థ, కామ, మోక్ష, ఇవన్నీ పురుషార్థాలు నాలుగు. అంటే బాగుపడే వాళ్ళందరినీ భాగవతం ఎందుకు చెబుతారంటే మధ్యలో ఉన్నాయి అర్ధకామాలు. ఎక్కడున్నాయి? ధర్మ, అర్ధ, కామ, మోక్ష, ఇవి నాలుగు. ఈ అర్ధకామనాలు ఎక్కడున్నాయి? మధ్యలో. నువ్వు భాగవతం బాగుపడాలంటే బాగుపడే వాళ్ళందరూ భాగవతం అంతా రాసిన. నీకు చెరికి పిప్పి ఏముండవు. భాగవతం అంతా రాసిన పిప్పి ఉండవు. మీరు ఇలా తీసేసుకోండి, లిక్విడ్డే. వడబోసుకో, వడబోత కూడా అక్కర్లేదు. అంటే ఆ భాగవతం నువ్వు చదివి అర్థం చేసుకుంటా అంటే ఆ భాష డిఫరెంట్. అది దేవ భాష, మహర్షుల భాష. అది ఏంటది? మహర్షుల భాష. ఇందులో రహస్యం ఏంటంటే అర్ధకామాల్లోంచి బయటకు వచ్చేస్తావు. అర్ధకామాల్లోంచి బయటకు వచ్చిన వాడికి సృష్టి లేదు. పురుషార్థాలు ఉన్నాయి, ధర్మ, అర్థ, కామ, మోక్ష. నీకు అర్థమవుతుందా? ఈ భాగవతం చదివి మీరు అధ్యయనం చేసుకుని భాగవతం, భాగవతం వల్ల మీకు భగవంతుని మీద భక్తి కలుగు, అదే భగవంతుని మీద మీకు విశ్వాసం కలుగుతుంది, భగవంతుని మీద మీకు భక్తి కలుగుతుంది. ఈ భాగవత అధ్యయనం వల్ల, భాగవతాన్ని శ్రవణం చేయటం వల్ల మీరు ఎందులోంచి వచ్చేస్తుంది? ఎందులోంచి వచ్చేస్తారు? అర్ధకామాల్లోంచి బయటకు వచ్చేస్తారు. ఇంకా మోక్షం మిగులుతుంది. ఇంకా మీరు మోక్షం కోసం ప్రయత్నించే ఎక్కర్లేదు. అర్ధకోమాల నుంచి బయటకు వచ్చేస్తే మిగిలేదు మోక్షం, మిగిలేదు శాంతి, మిగిలేదు నిర్వాణ సుఖం. అప్పుడు ఇంకా సుఖానికి శాంతికి మీరు కరువు ఎక్కర్లేదు. వాడు ఎంత మంచి వాళ్ళండి కాదు. వాడు ఈ పరీక్షిత్తు అర్జునుడు మనడు అలా తిరుగుతూ తిరుగుతూ నేనేదో జంతువుని వెంటాడుతున్నాను, ఆ జంతువుని వెంటాడుతుంటే అది పారిపోతుంది, కనపడతావు, ఇక్కడ కూర్చున్నావు కదా, నువ్వు అటు చూసావు అని అడిగాడు ఋషిని, ఒక ఋషిని. వాడు ఏమన్నాడు అంటే వాడు చూడలేదు. అసలు ఆడు ధ్యానంలో వాడు ఉన్నాడు, వాడు చూడలేదు, అసలు దృష్టిలోనే లేడు వాడు. ఇడు ఆడికి కంగారు పడి, ఆడి కంగారు పడి ఏం చేశాయంటే పరీక్షిత్తులు ఆ చచ్చిపోయిన పొలం ఒకటి పడి ఉంటే ఆ పడి ఈ మెడల విషయం నీకు అర్థమవుతుంది. వాడు కొడుకు వచ్చిన విషయం అంటే మా తండ్రి గారి మెడ ఈ పవన్ ఎవడే చచ్చిన పవన్ లేదు, వాడు వారం రోజుల్లో పవన్ కలిసి చచ్చిపోక, పక్షుడు కలిసి చచ్చిపోక శాపం ఇచ్చాడు. ఈ విషయం కోసం ఈ కథ మీకు తెలుసు ఉంటుంది. ఇక్కడ రహస్యం ఉంది. వాడు ఏమన్నాడంటే తర్వాత మెడుకు వచ్చింది, వాడు ఎరుకులోకి వచ్చాడు. ఎవడు ఎవడు నాళ్ళు అయితే వాడు వాడు తెలియదు ఒక మహర్షి ఆడు ఎవడైతే వాడు వచ్చాడు బిడ్డను కేకేశాడు కొడుకుని కేకేసి నువ్వు చాలా తప్పు చేశావు అది రాజు చాలా మంచివాడు పరీక్షిత్తు చాలా మంచి తాత్కాలిక ఉద్రేకం మీద ఎప్పుడు వాడు గుర్తు పెట్టుకోండి మంచివాళ్ళు కూడా ఎప్పుడన్నా పొరపాటు చేయొచ్చు వెంటనే సర్దుకుంటారు చెడ్డవాడి పొరపాటుకి మంచివాళ్ళ పొరపాటుకి తేడా ఉంది మంచివాళ్ళు ఏదైనా పొరపాటు చేసినా వెంటనే సర్దుకుంటారు చెడ్డవాళ్ళు ఇంకా సర్దుకోవడం ఉండే వాడు కాదు చెడ్డవాడు కాబట్టి మంచివాడికి కాలు జరుగుతుంది చెడ్డవాడికి కాలు జరుగుతుంది కానీ మంచివాడు మంచివాడు అంటే మిత్రుడే చేసుకుంటాడు చెడ్డవాడు అలా పడి ఉంటాడు పరీక్షిత్తు చాలా మంచివాడు ఏదో పొరపాటు చేశాడు కానీ సమర్థం చేద్దాను వారం రోజుల్లో పాము కలిసి చచ్చిపోగానే నువ్వు శపించావు నీదే పొరపాటు అని చెప్పి వాడు ఎంత మంచివాడు అంటే మహర్షిని ఓ శిష్యుని తాగేసి పరీక్షిత్తు చెప్పి వారం రోజులు వాడు చచ్చిపోయి శాపం పెట్టాడు మా అబ్బాయి శాపంలో వీలైతే తప్పించుకోమని చెప్తాడు అది ఎంత బుద్ధిమంతుడో చూడండి వాడు అంటే వాడు ఎంత ఉదాత్తమైన మనిషిలో చూడండి వాడు ఏదో మనిషి ఉదాత్త భావన ఆ ఉదాత్త భావన ఆ చైతన్య స్థాయి చూడండి ప్రత్యేకంగా కౌరంభిస్తాడు పరీక్షకు వారం రోజులు వాడు చనిపోతాడు శాపాన్ని బట్టి వారం రోజులు వాడు ఏమైనా సేవ్ అయ్యే అవకాశం ఉంటే చూసుకొని వాడు జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి వారం రోజులు కలిసే చచ్చిపోతాడు మరణం అంతే కూడా వారం రోజులు మరణం చచ్చిపోతాం పరీక్ష కదా మనం కూడా వారం రోజులు మనం చచ్చిపోతాం మనం మన వారం చెప్పమంటారా ఆదివారానికి వారాలు ఎన్నో చెప్పండి వారానికి ఎన్ని రోజులు ఏడు రోజులు నీకు అర్థం వచ్చింది ప్రతి మనిషి ఏడు రోజుల్లో ఏదో రోజున చచ్చిపోతాడు పరీక్ష కదా మనం కూడా ఏదో వారంలో చచ్చిపోతాం ఆదివారం తప్పించుకుంటాం అనుకోండి సోమవారం తప్పించుకుంటే మళ్ళీ మంగళవారం మంగళవారం తప్పించుకుంటే ఒక శనివారం వరకు తప్పించుకుంటాం అనుకో మళ్ళీ ఆదివారం వచ్చారు ప్రతి మనిషి ఏదో వారం రోజులు చచ్చు వాడు ఎంత పెద్దవాడైనా చిన్నవాడైనా వాడికి ఏదో రోజు ఏదో వారం వాడు చచ్చిపోరు వారం లేకుండా ఎలా చచ్చిపోతాడు మనకు కూడా ఏదో వారం రాస్తుంది మనకు తెలియపోయిన వారం అది భాగవతాన్ని భాగవతాన్ని అధ్యయనం చేయటం వల్ల అర్థం చేసుకోవడం శ్రవణం చేయటం వల్ల అంటే అలా శ్రవణం చేయటం వల్ల భాగవతాన్ని మనస్సు దగ్గర పెట్టుకుని శ్రవణం చేయటం వల్ల రెండాట్లుంచి మనకి పనికిరానట్లుంచి బయటకు వచ్చేస్తాం అర్ధకామాల్లోంచి అర్ధకామాల్లోంచి ఆ జీవుడు విడుదల పొందుతాయి అది భాగవత యొక్క అవునచ్చు అంటే భగవంతుడి యొక్క ఔన్నత్యం తెలుస్తుంది భగవంతు యొక్క శక్తి తెలుస్తుంది భగవంతుడి యొక్క ప్రభావం తెలుస్తుంది భగవాన్ చెప్తున్నారు భాగవత్ అంతా భగవంతుడి యొక్క వైభవమే కదా చెప్తే ఆ భగవంతుని స్మరించే భగవంతుని ధ్యానించమనే కదా భాగవతం చెప్తే ఆ రెండింటిని స్మరించడం వల్ల ఈ అర్ధకామాలు మన పునర్జన్మల కారణం అర్ధకామాలు అందులోంచి బయటకు వచ్చేస్తాం మనకు కూడా కాముడు ఎంతకాలం ఉంటాడో అంతకాలం సంసారం ఉంటుంది రాముని పట్టుకుంటే మోక్షం కాముని పట్టుకుంటే సంసారం రాముని పట్టుకుంటే జ్ఞానం కాముని పట్టుకుంటే అజ్ఞానం రాముని పట్టుకుంటే శాంతి కాముని పట్టుకుంటే అశాంతి ముగిస్తున్నాం అంటే భగవాన్ మాటలు ఈ రోజున మనకి ఎక్కువ వెళ్ళలేదు అయితే నిరంతరం అందరిలోనే భగవంతుని చూడమనే భాగవతం బోధించింది అలా చేస్తే నువ్వు ధ్యానంతో సమానం ధ్యానం చేస్తున్నట్టు అవుతుంది అని అనుకోకుండా అంచేత నీకు తెలుసున్నా తెలియకపోయినా భగవంతుడి కంటే వేరేది లేదు నీకు తెలుసున్నా తెలియకపోయినా భగవంతుడి కంటే అంత అంత కొండలో ఎక్కడ చూసినా మట్టి కొండలో ఎక్కడ చూసినా మట్టి వస్తువులు ఎక్కడ చూసినా బంగారం కొండలో ఎక్కడ చూసినా నీకేం కనిపిస్తుంది మట్టే కనిపిస్తుంది వస్తువులే బంగారంలో ఎక్కడ బంగారపు వస్తువులు ఎక్కడ చూసినా ఏం కనిపిస్తుంది బంగారము నువ్వు కనిపించే వస్తువుని పట్టు చూస్తున్నావు కానీ దానికి ఆధారంగా ఉన్న వస్తువును చూడటం లేదు అంటే సృష్టికి ఆధారంగా ఉన్నవాడు గోవిందుడు. సృష్టిని సృష్టికి ఆధారంగా ఉన్నవాడు ఆ గోవిందుడు. ఆ గోవిందుడు తప్పించి ఏమీ లేదు. ఆ గోవిందుడిలోనే సృష్టి కల్పించబడింది. ఆ గోవిందుడిలోనే ఈ సృష్టి కల్పించ గోవిందుని సృష్టిని వేరు చేయలేము. బంగారాన్ని నగని వేరు చేయలేము. బంగారాన్ని నగని వేరు చేయలేము. అలాగే గోవిందుని సృష్టిని కూడా వేరు చేయలేము. అదే బంగారం లేకపోతే నగలేదు. గోవిందుడు లేకపోతే, భగవంతుడు లేకపోతే సృష్టి లేదు. భగవంతుడు లేకపోతే సృష్టి లేదు. ఆ భగవంతుడిలోనే ఆ బంగారంలోనే నీకు వస్తువు కనిపిస్తాను. నీకు అర్థమవుతుందే? అది నీకు భగవంతుడిలోనే ఈ ప్రపంచం కనిపిస్తుంది. నీకు అర్థమవుతుందే? నువ్వు భగవద్భూ ఎప్పుడైతే ఈ బంగారంలో నగే విధంగా అయితే కల్పించారో, భగవద్భూ ఎప్పుడైతే నీకు కలిగిందో, భగవంతుడు ఒకటే నిజమో, అందరి సృష్టి కేవలం కల్పితో నీకు అనుభవంలోకి వస్తుంది. అది గోవిందుడు. మీరు ఫాలో అవుతున్నారు కదా? కన్ఫ్యూజన్ ఏమి లేదు కదా? కన్ఫ్యూజన్ ఏమి లేదు కదా? ఇప్పుడు బంగారం లేకపోతే నగలేదు, భగవంతుడు లేకపోతే సృష్టి లేదు, భగవంతుడు లేకపోతే సృష్టి లేదు. బంగారంలో నగ కనిపించినట్టే మీకు అర్థమవుతుందే, భగవంతుడిలో ఈ లోకం కనిపిస్తాను, భగవంతుడిలో ఈ లోకం కనిపిస్తే మీరు మీకు ఆ బంగారం ఒక చూస్తున్నారనుకోండి, నగలో ఉన్న బంగారం చూస్తే నగలేదు. బంగారంలో ఉన్న నగలో ఉన్న బంగారం చూస్తుంటే మీకేమవుతుంది, ఇంక నగలేదు. మాకు అర్థం. అలాగే సృష్టిలో ఉన్న దేవుని చుట్టూ మనం నేర్చుకుంటే సృష్టి లేదు. వాడు సృష్టిని ఓవర్కమ్ చేసి వెళ్ళిపోతాడు. అంటే మనం ఆధారంగా ఉన్న వస్తువుని చూడటం మానేశాను. బొమ్మలు వేసి తిరుగుతున్నాం. ఏం వేసి తిరుగుతున్నాం? ఈ బొమ్మలు, ఈ ప్రపంచం ఉంది, ఎక్కడ కల్పించబడిందో అదాన్ని వదిలేశాం. కల్పించిన వస్తువుని చూస్తున్నాం. బంగారాన్ని వదిలేసి బంగారాన్ని బంగారంలో కల్పించినట్టు నగరం చూస్తున్నాం. అయితే ఆధార వస్తువుని పెట్టుకుంటే, ఆధార వస్తువుని ఎప్పుడైతే మనం పట్టుకున్నామో కల్పించిన గొడవలన్నీ పోతాయి. అప్పుడు ఏం మిగులుతుంది? మనం ఏది కావాలో అది మిగులుతుంది. అది జ్ఞానం, అది శాంతి, అది సుఖం. అప్పుడు నువ్వు పునర్జన్మలోంచి బయటకు వస్తావు. అప్పుడు ఏమవుతుంది మనకి? రూపచింతన పోతుంది, నామచింతన పోతుంది, నామరూపాల్లోంచి విడుదల పొందుతాం. అసలు వస్తువుకి నామాలు లేవు, రూపాలు ఇవన్నీ మనం కల్పించుకునే బంగారంలో వస్తువులు కల్పించినట్టు. అసలు ఎప్పుడైతే మనకి రూప, ప్రతి మనిషిని బంధించేది వాడు రూపం, వాడు నామం. ఈ అహంకారాన్ని పెంచి కూడా వాడు రూపం, వాడు నామం. ఆ రూపనామాలలోంచి ఎప్పుడైతే నువ్వు విడుదల పొందావు, ఉన్న వస్తువు ఉన్నట్టు నీకు వ్యక్తం అవుతుంది. బంగారం చూసేవాడికి నాగలేదు. నీకు అర్థం? నాగ చూసేవాడికి బంగారం లేదు. సృష్టిని చూసేవాడికి భగవంతుడు లేడు. భగవంతుని చూసిన వాడికి సృష్టి లేదు. రమణ మహర్షి గారు దీనికి చక్క ఉదాహరణ చెప్పారు. రాయి కనిపించినప్పుడు కుక్క కనపడతారు, ఇది కుక్క కనిపించినప్పుడు రాయి కనపడతారు. కొంతమంది బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే రాతితో కుక్కను చెక్కుతారు. మనం చూసి కంగారు పడేది కుక్క అనుకుంటాం. మీకు అర్థమవుతుందా? అలాగే రాయినే కుక్క కింద చెక్కుతారు. కొన్ని కొన్ని డాబాల్లో నేళ్ళలో రాయే కుక్క కింద చెక్కుతారు. మళ్ళీ మనం సడన్గా చూడగానే ఎలా ఉంటుందంటే కుక్కలా కనిపిస్తుంది. కుక్కలాగా కనిపిస్తుంది. మన కుక్కలా కనిపించినప్పుడు ఎవరు? అది ఎవరు? రాయే. మీకు అర్థమవుతుంది? మన కుక్కలా కనిపించినప్పుడు అది రాయే. ఆ కుక్కను చూసి మనకు భయం వేస్తుంది. దేని చూసి భయం వస్తుంది? రాతిలో కల్పించబడినటువంటి వస్తువుని చూసి భయం వేస్తాం. అంటే మనకి ఎందుకు దుఃఖం వస్తుంది? కల్పించబడిన వస్తువును చూడటం వల్ల మనకి భయం వస్తుంది. భయం వస్తుంది. కుక్కను చూసినప్పుడు నీకు రాయి కనపడదు, ఇది భగవాన్ చెప్పారు. అంటే అది రాయని నీకు తెలియదు. అది కుక్కను కూడా నీకు భయం వస్తుంది, పారిపోతున్నావు. నీకు అర్థమవుతుందా? కుక్కను తెలుసుకోవటంలో అది అది రాయే. నువ్వు కుక్క అనుకున్నప్పుడు రాయే. కానీ అది దగ్గరికి వెళ్ళి పరిశీలించి విచారణ చేసి నీకు అర్థమవుతుందా? నేనే ఉన్నాను, విచారణ ఎలా చేస్తాను? ఆ దగ్గరికి వెళ్ళి అది విచారణ చేస్తే అది కుక్క కాదు, రాయని నీకు తెలుస్తుంది. అప్పుడు ఏం తెలుస్తుంది? ఆ రాయని తెలిసాక, అది రాయని తెలిసాక నీకు భయం వస్తుందా? ఒకవేళ నీకు భయం వద్దాం, భయపడదామన్నా భయం వస్తుందా? ఆ రాయని తెలిసాక నీకు కుక్క కనిపించినప్పుడు భయంలోంచి బయటకు రాలేవు. అది రాయని తెలిసాక నీకు భయం వస్తుందా? భయం రాదు. నీకు అర్థమవుతుందా? అంటే ఈ కుక్క అంటే సృష్టికి ఆధారం ఏ రాతిలో కుక్కను చేశారు, ఆ కుక్కనే ఆ రాయి కుక్కగా కుక్క కనిపిస్తున్నంత కాలం అడిగి భయం. ఆ కుక్కకి ఆధారమైన వస్తువుని చూసినప్పుడు ఏమవుతుంది, అడిగి భయం లేదు, భయపడాలని. ఆ రాయి కనపడ్డాక భయపడాలని అడిగి భయపడ్డం, భయపడేది అక్కడ లేదు, భయపడలేదు. అలాగే అలాగే ఈ సృష్టి రూపంలో కనిపించాడు ఎవడో, భగవంతుడే. మీకు అర్థమవుతుంది, సృష్టి రూపంలో కనిపించిన వాడు భగవంతుడు. ఏ కారణం వల్ల ఏదైతే సృష్టి రూపంలో కనిపిస్తుందో దాన్ని మనం చూడగలిగితే ఇంకే సృష్టి లేదు. వాడికి సృష్టి, వాడికి ఇంకా లోకం లేదు, వాడికి పునర్జన్మ లేదు. ఇది కన్ఫ్యూజన్గా ఉందా, గొడవ ఏమి లేదు కదా. అంటే మేము సరిగ్గా మేము చెప్పలేకపోతాం అనుకున్నాం, అది మా తప్పు కానీ శాస్త్రం తప్పు కాదు. మేము సబ్జెక్ట్ సరిగ్గా చెప్పలేకపోతున్నాం అనుకోవడం ఇది శాస్త్రం తప్పు కాదు, మాదే తప్పు. శాస్త్రంలో పొరపాటు ఉండదు, శాస్త్రంలో శాసనం అవ్వదు. అవి నేను సరిగ్గా చెప్పకపోతే మాకు అందరూ మాకు అంతే సరిగ్గా చెప్పగలం కానీ అందరూ సరిగ్గా చెప్పడం. అంటే ఎప్పుడైనా మేము భగవద్గీత చెప్తున్నాము లేకపోతే ఇంకొకరు మాటలు చెప్తున్నాం అనుకోండి, అది మీకు అందటం లేదనుకోండి, అది మా దోషం కానీ ఆ పుస్తకం శాస్త్రం దోషం కాదు. అయితే భగవంతుడు ఏం చెప్పాడంటే భగవద్గీత చదువుతున్నాం అర్థం అవటలేదు, భగవద్గీత చదువుతున్నాం అర్థం అవటలేదు అర్థం అవటలేదు అని మన కంగారు పడకూడదు. అర్థం అవుతాయినా పట్టుకుని ఏలాడాలి. భగవద్గీత చదువుతున్నాం అనుకో, అది మనకు అర్థమైపోయిన పట్టుకుని ఏలాడాలి. మీకు అర్థమవుతుంది, అయ్యో పాపం వీళ్ళకి చదువుతున్నారు అర్థం అవటలేదు, మన మీద అనుగ్రహం కలిగి భగవంతుడు అర్థం చేసుకునే బుద్ధి ఇస్తాడు. అప్పుడు ఏమి ఇస్తాడు, అర్థం చేసుకునే బుద్ధిని ఆయన ఇస్తాడు. మనకు అర్థం చేసుకుని భగవంతుడు మనకు అర్థం అవటలేదు అర్థం అవటలేదు భగవంతుడు చెప్పాడు మనకు అర్థం అవటలేదని బాధ కలుగుతుందంటే ఆ గ్రంథాన్ని విడిచిపెట్టకూడదు. అర్థం అవటం లేదని గ్రంథాన్ని విడిచిపెట్టకూడదు. అలా పట్టుకుని ఎలాడుతుంటే మనకు అర్థం చేసుకునే బుద్ధి ఆయన ఇచ్చి అనుగ్రహిస్తాడు. ఆ బుద్ధి ఆయన ఇస్తే వస్తుంది, కానీ మనం మన కేవలం మనం తెలియచేటోళ్ళు రాదు. అయితే వాళ్ళ అనుగ్రహం అంటే అంత సాధ్యం, ఇంక్లూడింగ్ మోక్ష. వాళ్ళ అనుగ్రహం అంటే అంత ఇదంతా ఏ పదార్థం, ఏ పదార్థ సృష్టిలోని ఎటు చూసినా విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటి నామం విశ్వం. విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటి నామం విశ్వం. అంటే భగవంతుడికి ఏం పేరు, మొట్టమొదటి పేరు విశ్వం. అంటే విశ్వ రూపంలో, విశ్వం యొక్క రూపంలో, లోకం యొక్క రూపంలో, ప్రపంచం యొక్క రూపంలో కూడా ఉన్నవాడు కూడా ఆయనే సుమాను చెప్పటం. నీకు నగరూపంలో కనిపించేది కూడా బంగారం అని చెప్పటం. మొట్టమొదటి విష్ణు సహస్రనామాలు ఏంటి, మొట్టమొదటి నామం విశ్వం, మొట్టమొదటి నామాలు విశ్వం అని వస్తుంది. అది విశ్వం అంటే లోకం. అంటే దేవుడికి లోకం అనే పేరేంటి, అంటే లోక రూపంలోనూ కూడా ఆయన. నీకు నక్కండి కనిపించిన నగరూపంలో ఉన్నవాడు కూడా బంగారమే. ఈ సబ్జెక్ట్ బాగా మీరు అర్థం చేసుకుంటే తరిస్తారు, అర్థం చేసుకుంటే తరిస్తారు. ఈ సృష్టి ఎవరి వల్ల ఇది తయారైందో మీకు అర్థమవుతుందా, ఆ వస్తువుని మనం పట్టుకుంటే అప్పుడు సృష్టి మారిపోదు. నారాయణ రాబోయే ప్రవచనాలు ఈ మడి ఇరవై ఒకటి మల్లికపురం 28 మాదిరిపట్నం చిరుకూరు, ఆ రోడ్డుకి అదే చివరి ఊరు. ఆ చిరుకూరు ఆ రోడ్డుకి ఇంకా చిరుకూరే చివరి గ్రామం. మన ఇండియాకి చివరి భాగం కన్యాకుమారి. మన ఇండియాకి చివరి అడుగులున్న భాగం ఏది, కన్యాకుమారి. ఇంకా ఆ రోడ్డుకి ఆ చివరి ఆ చిరుకూరుతో ఆ రోడ్డు ఆగిపోతుంది. ఇంకా మన ఇండియాకి బాగా అడుగులున్న భాగం ఏంటి, కన్యాకుమారి. అదేంటది, కన్యాకుమారి. ఈ చిరుకూరి తర్వాత ఏదో కాలం వచ్చేసింది, కన్యాకుమారి తర్వాత సముద్రం వచ్చేసింది. చిరుకూరితో ఆగిపోయింది రోడ్డు, తర్వాత ఏదో కాలం వెళ్ళిపోయింది. 28 ఇరవై ఎనిమిది చిలుకూరు జనవరి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఐదు ఫిబ్రవరి ఐదు తాడినాడు మధ్యలో ఒక సవరణ ఉంది ఫిబ్రవరి ఒకటి జిన్నూరు ఫిబ్రవరి ఒకటిని జిన్నూరు ఫిబ్రవరి ఒకటిని ఇరవై ఎనిమిది చిలుకూరు అయిన తర్వాత ఫిబ్రవరి ఒకటి ఫిబ్రవరి మొదటి తేదీని అది ఈ జనవరి రమణ భాస్కర్లో లేదది మిస్ అయిపోయాము ఫిబ్రవరి ఒకటో తేదీ జిన్నూరు ఫిబ్రవరి నెల ఒకటో తేదీ జిన్నూరు ఫిబ్రవరి ఫస్ట్ జిన్నూరు ఫిబ్రవరి ఐదు ఇరవై ఐదు తాడినాడు తర్వాత ఫిబ్రవరి ఐదు తర్వాత ఏమొస్తాం ఫిబ్రవరి పది ఫిబ్రవరి పది తర్వాత ఈడూరు జిన్నూరు మర్చిపోయాం ఫిబ్రవరి పది తర్వాత ఫిబ్రవరి పదిని ఈడూరు ఫిబ్రవరి పదిని ఈడూరు టీటీడీ కళ్యాణ మండపంలో పెరియ పెరుమాళ్ళు పెరియ పెరుమాళ్ళు ఎక్కడ టీటీడీ ఈడూరు టీటీడీ ఈడూరులో ఫిబ్రవరి పది ఫిబ్రవరి పది ఏంటి ఈడూరు ఈడూరు జిన్నూరు ఈడూరు మర్చిపోతున్నాం ఫిబ్రవరి పది ఫిబ్రవరి పది ఈడూరు ఈడూరు టీటీడీ కళ్యాణ మండపంలో తర్వాత ఈ ఫిబ్రవరి ఫిబ్రవరి పదిహేడు తర్వాత పదిహేడు భీమవరం ఫిబ్రవరి పదిహేడు భీమవరం ఇంతవరకు గుర్తుపెట్టుకోండి ఫిబ్రవరి పది ఈడూరు ఫిబ్రవరి ఒకటి జిన్నూరు ఫిబ్రవరి ఐదు తాడినాడ ఫిబ్రవరి పది ఈడూరు తర్వాత ఫిబ్రవరి పదిహేడు భీమవరం తాడిమడి జగన్నాథ స్వామి గారు మొన్న ఈయన కనిపించారు భీమవరం ఎవరు స్వామివారి పేరు ఆయన పేరు ఏంటి ఆనంద విశ్వనాథరాజు గారు కనిపించారు ఆయన ఏం చెప్పారంటే మీరు భీమవరంలో మాది ఏసీ హాలు మాది ఏసీ హాలు మీరు భీమవరంలో ఎప్పుడు మీటింగ్లు పెట్టుకున్నారు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఆ ఏసీ హాల్లో పెట్టుకున్నా అని చెప్పారు అది భవిష్యత్తులో ఎలా చేద్దాం ప్రస్తుతానికి మట్టికి ఆ ఫిబ్రవరి పదిహేడో తేదీన ఫిబ్రవరి పదిహేడో తేదీన మట్టికి తాడిమళ్ళ జగన్నాథ స్వామి గారి కళ్యాణ మండపంలో ఈ భీమవరంలో తాడిమళ్ళ జగన్నాథ స్వామి ఇది ప్రకటించాం కాబట్టి అలాగే చేద్దాం భవిష్యత్తులో ఆయన చెప్పినట్టు చేద్దాం ఫిబ్రవరి నెల పదిహేడో తేదీ ఫిబ్రవరి నెల పదిహేడో తేదీ భీమవరంలో తాడిమళ్ళ జగన్నాథ స్వామి గారి కళ్యాణ మండపంలో భీమవరం భక్తులైన మీకు అందరికి కూడా ఈ సమాచారం తెలియపరచడానికి తర్వాత మీకు భగవద్ అనుగ్రహం తొందరగా పోవాలంటే చిన్న ఉపాయం ఉంది తొందరగా రావాలంటే భగవద్ అనుగ్రహం తొందరగా రావాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది ఇది చిట్క మీకు భగవంతుని ఎలా అయితే గౌరవిస్తున్నారో భక్తుని కూడా గౌరవించండి భగవంతుని మీరు ఎలా గౌరవిస్తున్నారో భగవంతుని యొక్క భక్తిని కూడా అలా మీరు గౌరవిస్తారంటే భగవంతుడి అనుగ్రహాన్ని మనం తేలిగ్గా పొందవచ్చు అంటే భగవంతుడి యొక్క భక్తుని కూడా భగవంతుడితో సమానంగా గౌరవించడం నేర్చుకోవాలి మనం ఇప్పుడు ప్రహ్లాదుని ధ్రువుణ్ణి గౌరవిస్తున్నాం ప్రహ్లాదుని కూడా ధ్రువుణ్ణి భీష్ముని గౌరవిస్తున్నాం ప్రహ్లాదుని గౌరవిస్తున్నాం ధ్రువుణ్ణి గౌరవిస్తున్నాం అర్జునుడిని గౌరవిస్తున్నాం వీళ్ళందరినీ గౌరవించడానికి కారణం ఏంటాడు దేవుడి యొక్క భక్తుడు భగవంతుడి శరణాగతి చేసిన వాళ్ళు వాళ్ళందరూ భగవంతుడికి శరణాగతి చేసిన వాళ్ళు కాబట్టి ఆ కృష్ణ నారాయణుడితో పాటు ప్రహ్లాదుని స్మరిస్తున్నాం వాసుదేవుడితో పాటు ధ్రువుణ్ణి స్మరిస్తున్నాం వాళ్ళు కూడా మనకు భగవంతుడితో సమానం అయిపోయారు అంచేత మనం భగవంతుడి పట్ల ఎంత గౌరవం ఉందో భక్తుల పట్ల కూడా అంతే గౌరవం ఉంటే ఆయన అనుగ్రహానికి తొందరగా పాత్రలు అవుతాం అది అంటే మన మనస్సు తొందరగా పక్వానికి వస్తుంది మన బుద్ధి పక్వానికి వస్తుంది అది దాని అర్థం తొందరగా ముగ్గుతుంది అది